Niye yaptın bunu? Söylediğini verse koyuyoruz. Verse koyuyoruz. సాంప్రదాయంలో గురు పూర్ణిమను పిలుస్తారు. అంటే ఈ రోజున గురువుని అర్చించి గురువుకి పూజ చేసి గురువు యొక్క కృపకి అర్హత సంపాదించడం కోసం, అంటే గురువు యొక్క కృపను పొందటం కోసం ఈ రోజున గురువుని అర్చన చేస్తారు, గురువుని పూజ చేస్తారు. అయితే సర్వసాధారణంగా మనకి ఎవరైతే ఆత్మవిద్యను బోధిస్తున్నారో వారిని గురువు అని మనం పిలుస్తాం. కానీ ఇక్కడ రమణస్వామి చెప్పిన నిర్వచనం ఏం చెప్తున్నారంటే, అసలైన గురువు అంటే తాను ఆత్మసాక్షాత్కారం పొందవలే, తాను ఆత్మానుభవం పొందవలే, మన హృదయంలో ఉంటుంది ఆ సత్యాన్ని సాక్షాత్కరించుకోవాలి. ఎప్పుడైతే తనకి ఆత్మానుభవం కలిగిందో, ఆత్మసాక్షాత్కారం కలిగిందో, ఆత్మదర్శనం అయిందో, అప్పుడు పరమశాంతి కలుగుతుంది. ఎవరికైతే ఆత్మశాంతి కలిగిందో అది పరమశాంతి, శాశ్వతమైన శాంతి. అది ఆ శాంతి అభౌతికంగా ఉంటుంది, అలౌకికంగా ఉంటుంది. అది ఆత్మశాంతి. బాహ్య పరిస్థితుల మీద కానీ బాహ్యమైన వ్యక్తుల మీద కానీ అది డిపెండ్ అయి ఉన్నది ఆ శాంతి. అది ఆ శాంతి ఆత్మానుభవం పొందిన వాడికి, ఆత్మసాక్షాత్కారం పొందిన వాడికి ఆ శాంతి కలుగుతుంది. శాంతి వల్ల శక్తి కలుగుతుంది. ఆ శక్తిని మీరు సమాజానికి ఉపయోగించవచ్చు. మనకి శక్తి లేకపోతే, మనకి జ్ఞానం లేకపోతే, మనకి శాంతి లేకపోతే మనం సమాజానికి ఏం ఉపయోగపడడం? ఎవరు నా గురువు అని ఎలా నాకు తెలుస్తుంది అని రమణస్వామి అడిగితే, ఎవరి సమక్షంలో మీకు శాంతి కలుగుతుందో, ఎవరి సమక్షంలో మీకు వాసనాక్షయం అవుతుందో, ఎవరి సమక్షంలో మీ ప్రయత్నం లేకుండా మీకు మీ మనస్సుకు అంతర్దృష్టి కలుగుతుందో, మీ మనస్సు నిర్మలమవుతుందో, మీ మనస్సు నిశ్చలమవుతుందో, మీ మనస్సు ఏకాగ్రమవుతుందో, వారు నీ గురువు అని నీకు తెలుస్తుంది. అలా నీకు తెలియకపోతే ధ్యానం చేసినా నీ గురువు ఎవరో నీకు తెలుస్తుంది. భగవంతుడి వైపుకి, ఈశ్వరుడి వైపుకి నీ మనస్సుని మళ్లించేవాడు గురువు. గురువు అన్నా, ఈశ్వరుడన్నా, ఈశ్వరుడన్నా, ఆత్మ అన్నా, చైతన్యం అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. అంటే నిజమైన గురువు ఏం చేస్తాడంటే, తాను పొందింది ఇతరులకి, ఇతరుల చేత కూడా పొందింపజేయటానికి సహకరిస్తాడు. అంటే తన ఏ శాంతి అయితే తనకు అనుభవంలో ఉందో, అంటే ఏ శక్తి అయితే తనకు అనుభవంలో ఉందో, ఆ శక్తిని, ఆ శాంతిని ఇతరులకు పంచటం కోసం, ఇతరులను ఆ స్థితికి తీసుకురావటం కోసం గురువు సహకరిస్తాడు. ఇప్పుడు గౌతమ బుద్ధుడు చేసిన ప్రయత్నం ఏమిటంటే, తాను దుఃఖంలోని స్థితిని పొందాడు. ఆ దుఃఖంలోని స్థితిని ఇతర జీవులను కూడా ఆ స్థాయికి, తాను ఏ స్థితిని పొందాడో ఆ స్థితిని ఇతరులను కూడా తీసుకురావడం కోసం తన జీవితం పొడుగున ఆ కృషి చేశాడు. అంతేత మనం అందులో సాధకుడు ముఖ్యంగా ఏం చేయాలంటే, సాధకుడు గురువు పట్ల, ఈశ్వరుడు పట్ల గౌరవం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి సాధకుడికి. యజుర్వేదంలో ఒక మాట, సాధకుడికి ఎవరి పట్ల శత్రుత్వం లేకుండా ఉండేటట్టు చూడమని ఈశ్వరుని ప్రార్థిస్తాడు భక్తుడు. యజుర్వేదంలో ఉండదు. అంటే ఎవరి పట్ల నీకు శత్రుత్వం ఉన్నా నీ మనస్సు బాహ్యముఖానికి వస్తుంది, ఇష్టమున్నా బాహ్యముఖానికి వస్తుంది, అయిష్టమున్నా బాహ్యముఖానికి వస్తుంది. అంటే నీ మనస్సు నీకు బాహ్యముఖం అవటానికి కారణం రాగద్వేషాలు కారణం. అంటే నీకు ఆ రాగద్వేషాలకు నువ్వు దూరం అయితేనే కానీ నీకు అంతర్దృష్టి కలగదు, అంతర్దృష్టి కలగదు. అంటే మనస్సుకు నిర్మలత్వం లేకపోతే, మనో నిర్మలత్వం లేకపోతే, మనస్సుకు ఒక నిశ్చల స్థితి కాకపోతే అది దానికి వాగు లోచూపు కలగదు, అంతర్దృష్టి కలగదు. అంటే నిర్మలమైన మనస్సు ముఖ్యం. అంటే రాగద్వేషాల వల్ల నీ మనస్సు బాహ్యముఖం అవుతుంది కాబట్టి రాగద్వేషాలు లేకుండా నన్ను అనుగ్రహించమని యజుర్వేదంలో ఈ భక్తుడు ఈశ్వరుని ప్రార్థిస్తాడు. అది ఏ కారణాలు నీ మనస్సు బాహ్యముఖానికి పెడతాందో ఆ కారణాలను నువ్వు పరిశీలించుకుని, ఏ హేతు వల్ల నీ మనస్సు బాహ్యముఖానికి పెడతాందో చూసి ఆ హేతు లేకుండా చేసుకుంటే నీకు మనస్సు కూడా బాహ్యముఖానికి వెళ్ళాలి. కొంతమందికి ఆత్మానుభవం పొందుతారు కానీ వాళ్ళు పొందినటువంటి అనుభవాన్ని ఇతరులకు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. కొంతమంది వాళ్ళు గాడ్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు, ట్రూత్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు, కానీ కొంతమంది వాళ్ళు పొందుతారు వాళ్ళు అనుభవించగలరు, వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ జ్ఞానాన్ని ఇతరులకు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. అంటే వాడు పొందాలి, వాడు పొంది తాను పొందిన విషయాన్ని ఇతరులకి వ్యక్తం చేయగలగాలి వాడు. అంటే కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు పొంది ఆ స్టేట్ లో వాళ్ళు ఆగిపోతారు, ఇతరులకు ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉంది. అంటే కొంతమంది గురువులు ఏం చేస్తారటండి, గోడ మీద కూర్చుని ఉంటారటండి. రామకృష్ణుడు చెప్పాడు, రామకృష్ణుడు ఏం చేస్తారంటే కొంతమంది గురువులు ఏం చేస్తారంటే గోడ మీద కూర్చుని ఉంటారు, అటు చూస్తూ ఉంటారు, ఇటు చెప్తా ఉంటారు, అటు చూస్తూ ఉంటారు, ఇటు చెప్తా ఉంటారు. అటు ఉరికేయట్టు వాళ్ళు, అటు ఉరికేయరు వాళ్ళు, అది ఉరికేస్తే చెప్పడానికి ఉంటుంది. అంటే గోడ మీద కూర్చుని వాళ్ళు ఏదైతే అటు చూసి వాళ్ళు వాళ్ళు పొందినటువంటి అనుభవాన్ని ఓ పక్కన చూస్తూ ఇంటి ఈ జీవకోటికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అది కొంతమంది ఉడికే వాళ్ళ అనుభవానికి సరిపెట్టుకుంటారు వాళ్ళు, ఇతరులకు ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉండదు. కొంతమంది ఆ గోడ మధ్యలో కూర్చుని అటు ఇటు ఉడికేయకుండా వాళ్ళ అనుభవం అటు చూస్తూ అనుభవాన్ని తీసుకుని ఇటు జీవకోటికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అని రామకృష్ణుడు చెప్పారు. అంటే వాడు గురువు అంటే తాను అనుభవించడమే కాకుండా ఇతరులకు అది వ్యక్తం చేయగలగాలి, అది వాడు గురువు అని చెప్పి. నీకు ఆత్మ గురించి నీకు శాశ్వతమైన ఎరుపు కలిగి ఉండాలి. లోపల గురువు అంటే లోపల ఉన్నటువంటి చైతన్యం వస్తుంది. అంటే ఇప్పుడు మనం దేహంతో మనస్సుతో ఏ విధంగా తాదాత్మ్యం పొందుతున్నామో ఆ లోపల ఉన్నటువంటి చైతన్యంతో తాదాత్మ్యం ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఇప్పుడు నేను అనేటప్పటికీ మనకి ఈ శవం గుర్తొస్తాను, దేహం గుర్తొస్తాను, లేకపోతే మనస్సు కూడా గుర్తొస్తాను. అలాగే నేను అనేటప్పటికీ వాడికి చైతన్యంతో వాడికి తాదాత్మ్యం ఉండాలి. ఇప్పుడు మనం దేహంతో శవంతో ఏ విధంగా అయితే తాదాత్మ్యం పొందుతున్నాము, మనస్సుతో ఏ విధంగా అయితే తాదాత్మ్యం పొందుతున్నాము, వాడికి చైతన్యంతో తాదాత్మ్యం ఉండాలి. సర్వకాల సర్వావస్థలు చైతన్యం నీకు గాఢ నిద్రలో ఉంది, జాగ్రత్త అవస్థలో ఉంది, స్వప్నావస్థలో ఉంది, అన్ని అవస్థలోనే ఉంది. గాఢ నిద్రలో ఏ చైతన్యం అయితే ఉందో నీకు ఆ చైతన్యం జాగ్రత్త అవస్థలో ఉంది. వేకింగ్ స్టేట్ లో డీప్ స్లీప్ స్టేట్ కూడా ఉంది. ఆ డీప్ స్లీప్ స్టేట్ ని నీకు రియలైజ్ చేయడానికి సహాయ సహకారములు అందించేవాడు గురువు. అది నీకు వేకింగ్ స్టేట్ లో ఉందా స్టేట్ నీకు ఉంది, అది ప్రత్యేకంగా గురువు నీకు అది అక్వైర్ చేసి పెట్టక నీకు సహజంగా నీకు ఉంది. ఆ స్టేట్ ను ఆ స్టేట్ తో నేను ఐడెంటిఫై చేయడానికి గురువు సహకరిస్తాడు. అది గురువు చేసేటంటే పని. అంటే నీ ముఖాన్ని మోక్షం వైపుకి తిప్పుతాడు. అంటే సర్వ విధముల ఒక విధంగా కాడు, సర్వ విధముల సర్వ విధముల అజ్ఞానంలోంచి అవిద్యంలోంచి నేను విడుదల చేయడానికి సహాయ సహకారములు అందిస్తూ ప్రయత్నం చేసేవాడే గురువు. జ్ఞాన సముపార్జన చేయాలనేటువంటి ఆకాంక్ష ఉన్నప్పుడు నీ గురువు యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ఆ జిజ్ఞాస ఉండాలి, టు నో, తెలుసుకోవాలనే కాంక్ష ఉండాలి. జ్ఞాన సముపార్జనకి పెట్టుబడి ఏంటంటే తెలుసుకోవాలనే కాంక్ష, టు నో. ఆ తెలుసుకోవాలనే కాంక్ష దానివల్ల నీకు వస్తువు తెలియబడుతుంది, నీకు వస్తువు దానివల్ల నీకు తెలియబడుతుంది. అయితే మానవుడు ఏం చేస్తాడండి, ఒకేసారి ఆత్మజ్ఞానాన్ని ఆత్మశాంతిని కోరుకోడు. నీ స్వరూపం నాకు కావాలని కోరుకోగట్టిన జీవుడు ముందు వాడికి ఏం చేస్తాడంటే వాడికి ఏదో సామాన్యమైన కోరికలు ఉంటాయి, ఈ కోరికలు నాకు నెరవేర్చని దేవుని ప్రార్థించడం యావరేజ్ మ్యాన్. అంటే ఎవడైతే మనసుకి పక్వత లేదు, ఎవడైతే మెచ్యూరిటీ లేదు మైండ్ లో, ఎవరికైతే మెచ్యూరిటీ లేదో, ఎవడైతే ఇంటలెక్చువల్ ఎవరికైతే మెచ్యూరిటీ లేదో, అంటే పక్వ దశ ఎవరికి లేదు, పరిపక్వ దశ ఎవరికైతే లేదో, వాడు ఆత్మజ్ఞానాన్ని కోరుకోడు, వాడు ఆత్మశాంతిని కోరుకోడు, అంటే జనన మరణ రహిత స్థితిని కోరుకోడు. ఎవడు సామాన్యమైనటువంటి భక్తుడు వాడికి ఏంటో మోక్షం విలువ తెలియదు, శాంతి విలువ తెలియదు, అమృతానుభవం అమృతానుభవం ఎటువంటిదో విలువ వాడికి తెలియదు, తెలియదు కాబట్టి కోరుకోడు. అంటే సామాన్య మానవుడు ఏం కోరుకుంటాడంటే తన కోరికలు తనకి ఏ కోరుకుంటే ఆ కోరిక తనకి ఏ డిజైర్ ఉంటే ఆ డిజైర్ నెరవేర్చుకుని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. భగవంతుని ఏ రకంగా ప్రార్థించినా అది భక్తి, ఏ రకంగా ప్రార్థించినప్పటికీ ఈశ్వరుని ఏ రకంగా ప్రార్థించినప్పటికీ అది భక్తి. వాడికి ఏదైనా డిజైర్ ఉంటే ఆ డిజైర్ ను చురుచురు చేయమని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. అని భగవంతుడు ఏం చేస్తాడంటే వాడికి భగవంతుని తెలుసుకునే, గురువును తెలుసుకునే, చైతన్యాన్ని తెలుసుకునే దశ వచ్చే వరకు వీడికి ఒక్కో కోరిక నెరవేరుస్తూ ఉంటాడు. వాడు ఆసం నుంచి తలంపు వస్తుంది, తలంపు నుంచి కోరిక వస్తుంది. అంటే నీకు ఈ కోరిక ఎక్కడి నుంచి వస్తుంది ఆయన చూస్తూ ఉంటాడు, కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు, కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. కానీ అది కరెక్ట్ స్టేట్ కాదు, అది కరెక్ట్ స్టేట్ కాదని ఆయనకి తెలుస్తూ ఉంటుంది. ఎంచదంటే భగవంతుణ్ణి ఆయన కోరుకునే దశ నీకు వచ్చే వరకు నీ కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. కానీ అది చేయదు ఎందుకంటే నీకు ఆ మెచ్యూరిటీ తీసుకురావడం కోసం, నాకేమొద్దు నువ్వే కావాలి ఆ స్థితి వచ్చే వరకు ఈశ్వరుడు వాడు కోరికలు భక్తుడిని వాడు కోరి అది కూడా వాడు కూడా భక్తుడే అవటానికి. అయితే దానికి మెచ్యూరిటీ లేకపోవచ్చు, వాడు ఏది కోరుకోవాలో వాడికి తెలియకపోవచ్చు, ఏది కోరుకోవాలో వాడికి తెలిసే వరకు వాడు కోరికల్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాడు, అతను సహాయ సహకారం ఈశ్వరుడు అందిస్తూ ఉంటాడు. అంటే ఏం చేస్తాడు, భక్తుని కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. అటువంటి గురువు నెరవేర్చి అక్కడ కోరికలు నెరవేర్చడమే ప్రయోజనం కాదు, మనస్సుని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు, మనసు నెమ్మదిగా ప్యూరిఫై చేస్తూ ఉంటాడు. ఏమలేదు ఆత్మజ్ఞానానికి ఏమి సహకారం ఏంటంటే, బాహ్య పరిస్థితి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా దాని మీద ఏం డిపెండ్ అవ్వడం ఉండదు. ఆత్మజ్ఞానం ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత, ఒకటి ప్యూరిటీ, రెండు కాన్సన్ట్రేషన్, ఈ రెండు. ఆ ప్యూరిటీ నీకు రావటం కోసం వాడు నీ కోరికలు నెరవేరుస్తున్నప్పటికీ ఆ ప్యూరిటీ నీకు రావటం కోసం లోపల నుండి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. అంటే అసలు ప్రవీణత కూడా ఏమిటంటే, నువ్వు చేస్తున్న పని ఏ రకంగా పని చేస్తే ఆ పని నేను బంధింపబడదు అలా చేయటమే ప్రవీణత, అదే స్కిల్ అని కృష్ణుడు గీతలో చెప్తాడు. మామూలు పని జాగ్రత్తగా చేస్తే ఎవరైనా బాగా చేస్తే వాడికి స్కిల్ ఉందని చెబుతాం, అది కదా కదా ఆ స్కిల్ అంటే పని బాగా చేయటమే కాదు, ఆ పని నీకు బంధించకూడదు. పని వల్ల నీకు ఫలితం వస్తుంది కదా, ఆ ఫలితం నువ్వు బంధింపబడకూడదు, దానివల్ల నువ్వు కర్మఫలం వల్ల నువ్వు బంధింపబడకూడదు. నువ్వు చేసిన పని వల్ల నువ్వు బంధింపబడకుండా ఉండగలిగితే, అలా చేయగలిగితే అది నేర్పు అన్నాడు కృష్ణుడి గీత. స్కిల్ అంటే అది స్కిల్, ఆ స్కిల్ నువ్వు సంపాదించాలి, ఆ స్కిల్ సంపాదిస్తే నీకు పవిత్రత కలుగుతుంది. కృష్ణుడి గీతలో కర్మఫలాన్ని ఆశించొద్దని చెప్పాడు, కానీ రాదని ఎక్కడ చెప్పలేదు, వస్తుంది కానీ నువ్వు ఆశించొద్దు. ఆశించడం వల్ల నువ్వు పొల్యూట్ అవుతుంది మైండ్, పొల్యూట్ అవుతుంది. స్లోగా స్టడీగా వర్క్ చేస్తాడు భగవంతుడు. ఏం చేస్తాడంటే ఎలా చేస్తాడు, స్లోగా స్టడీగా చేస్తాడు. మనకు మన చేయడం నీళ్ళేమో కాలం గండి కొట్టేస్తే ఏమవుతుంది, చేయంత ముందుపోయి పంట పడడం జాగ్రత్తగా నీరు ఎంత వాటర్ కావాలో చేయలోకి అంత వాటర్ మనం పెట్టుకోవాలి. అలాగే భగవంతుడు ఏం చేస్తాడంటే, భగవంతుడి దగ్గర ఎంత అనుగ్రహం ఉన్నా ఎంత జాగ్రత్తగా నీకు ఎంత అవసరమో, నువ్వు ఎంతవరకు జర్నీ చేసుకోగలవో, నువ్వు ఎంతవరకు డెవలప్ అవుతావో అని అనుగ్రహాన్ని కూడా స్లోగా పంపుతాడు, స్టడీగా పంపుతాడు. అది నువ్వు కంగారు పడక్కర్లేదు. ఒకసారి అతిగా పంపుతాడు అంటే నీ బ్రెయిన్ అప్సెట్ అవ్వచ్చు, నువ్వు మ్యాడ్ మ్యాన్ కూడా అవ్వచ్చు. అంటే స్లోగా పంపితే ఎంతవరకు అవసరమో అంతవరకు నీకు పంపిస్తూ ఉంటాడు. అంటే మనం ఎంతవరకు డిజర్వ్ అయ్యామో చూసుకుని అంతవరకు పంపిస్తాడు. తరించడం తరించటం, ఇప్పుడు మనం అందరం ట్రైన్లో కూర్చున్నాం అందులో డౌట్ లేదు, కానీ డెస్టినేషన్ వెళ్ళటానికి గంట వెనక ముందు పడుతుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే నీకు అందరికి ఈశ్వర భక్తి లేకపోతే ఆ తపన ఎంతో కొంత ఎక్కువ తక్కువ ఎంతో కొంత లేకపోతే ఇటువంటి సమావేశాలకి మీరు రానే రారు. ఆ పరిణామ స్థితిలో కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు స్థాయి, ఆ చైతన్య స్థాయి కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. అంటే కోరికలు చేయడం భక్తి ఉన్నప్పటికీ అది కూడా భక్తే, అది కూడా భక్తి నేను కాదని అంటాం లేదు. అదే భగవంతుడు చెప్పాడు కదా, ఆర్తుడు అర్ధార్థి విజ్ఞాసు అజ్ఞాని, జ్ఞానిని కూడా భక్తుల కిందే చెప్పాడు. జ్ఞాని భక్తుల కింద చెప్పాడంటే అది అది ఏకభక్తి, అనన్య భక్తి. భక్తుడికి అన్నీ కావాలి, దేవుడు కావాలి, జ్ఞానికి దేవుడు తప్పించి ఇంకేం అక్కర్లేదు. ఉన్నది అది ప్రపంచంలో ఉండి ప్రపంచం లేని స్థితిని వాడికి అనుకూలంగా ఉంటాడు, వాడి జ్ఞాని. అంటే ప్రపంచంలోనూ ఉంటాడు, లోకంలోనూ ఉంటాడు, కానీ నిష్ప్రపంచ స్థితిలో ఉంటాడు. ప్రపంచంలో ఉంటూ నిష్ప్రపంచ స్థితిని వాడు లోపల ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంటే అది వాడు జ్ఞానం. అంటే వాడికి ఈశ్వరుడు తప్పించి ఇంకేమి అక్కర్లేదు, వాడు కోరుకోవలసింది ఏమి లేదు కూడా. వాడు కోరుకోవలసింది అంటే ఏమి వాడికి మిగలదు, ఏమి లేదు కూడా. అంటే జ్ఞానిని కూడా భక్తులతోటి, జ్ఞానిని కూడా భక్తుల దృష్టిలోనే చేర్చాడు. ఏం చేద్దంటే వాడికి ఏకాంత భక్తి, అనన్య భక్తి, ఆయన తప్పించి వాడికి ఇంకేం అక్కర్లేదు అని జ్ఞానిని కూడా భక్తుల దృష్టిలో వాడు చేర్చాడు. అంటే జ్ఞాని భగవంతుడి యొక్క స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు. కోరుకోవడానికి దానికంటే భిన్నంగా ఏది ఉండదు, వాడికి దానికంటే భిన్నంగా ఏది ఉండదు. అంటే అసలు నీకు పరిశుద్ధం అవటానికి, జీవుడు పరిశుద్ధం అవటానికి ఆ ప్యూరిటీ రావడం, నీ ప్యూరిఫికేషన్ కోసం నీ గురువు నీ కోసం వర్క్ చేస్తూ ఉంటాడు. నువ్వు భగవంతుని ప్రార్థించగా 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 ఇలాగ అనేక జన్మల నుంచి భగవంతుని ప్రార్థించుకుంటూ రాగా 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 ఆ ఈశ్వరుడు నీ కోసం, ఈశ్వరుడు కాదట్టండి, ఈశ్వరుడు కృప, ఈశ్వరుడు మెరిసి ఎంత వండర్ఫుల్ గా చెప్తున్నాడు చూడండి. మామిడి పండు అంటే పైన తొక్క ఉంటుంది, లోపల శంక ఉంటుంది, పీస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ శంక, ఈ తొక్క, మామిడి పండు తొక్క, ఇది లోపల పీస్, ఇదంతా కలిసి భగవంతుడు అట్టండి. కానీ గురువు అంటే ఏదైతుంది, ఆ మామిడి పండులో ఉన్న రసం గురువు లోపల దాయితే వస్తున్నట్టు, రెడీమేడ్ ఫుడ్ అనమాట. అది ఇంకా మన కుక్కింగ్ కూడా పనులే రెడీగా చీజ్ చేసుకోవటం. చూసారు మామిడిపళ్ళు దాన్ని రసం చేస్తారు చూడండి మామిడిపళ్ళు, అప్పుడు మనం ఇలాగం అప్పుడు డైరెక్ట్ గా మనం తీసేసుకోవచ్చండి. దానికి ఇంకా మనకి ఎఫర్ట్ ఏం అక్కర్లేదు. గురువు అంటే మామిడి పండుల్లో ఉన్న రసం రూపం ధరిస్తే వాడే గురు. దేవుడు ఏం తయారెట్టినా తొక్క పీచు టెంక అని అన్నీ కలిపి చేసేవాడు వచ్చింది. కానీ అందులో లిక్విడ్ మట్టికే ఎందుకండి, అందులో మామిడి పండులో ఉన్న లిక్విడ్ మట్టికే రూపం ధరిస్తుంది. అది అది గురువు అంటే అది కంపాషన్, అది మెరిసి ఆ మెరిసి తప్పించి ఇంకేం ఉండదు. అంటే ఒక దేవుడు నిన్ను ఏదైనా శపించవచ్చు, నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు శపి గురువు మటుకు నిన్ను శపించడు. శపించడానికి తగిన కారణాలు ఉంటాయి, ఆ కారణాల్లో నిన్ను విడుదల చేస్తాడు కానీ నిన్ను శపించడు, అది గురువు. అంటే దీన్ని అర్థం ఏంటంటే ఈశ్వరుడి కంటే అగ్రస్థానం ఇచ్చాడు. దేవుడు కొన్ని జడ్జిమెంట్లు చేస్తాడు, కొన్ని జడ్జిమెంట్లు రాస్తాడు, కానీ గురువు మటుకి ఏమి జడ్జిమెంట్ రాయడు. నేను ఇగ్నోరెన్స్ లోంచి బాడీ బాండ్ ఐ లోంచి నేను ఆ ఈగో సెన్స్ నుంచి నేను విడుదల చేసే ప్రయత్నం తప్పించి జడ్జిమెంట్ జోలికి వెళ్ళవేదా. ఒకవేళ దేవుడు పని ఉండొచ్చాం జడ్జిమెంట్ పని, దేవుడు ఉండవచ్చు దేవుడు పని వచ్చాం జడ్జిమెంట్ చెప్పి పని, కానీ గురువుకి బట్టి పునర్జన్మ హేతులు మీలో ఏవైతే ఉన్నాయో ఆ పునర్జన్మ హేతుల నుంచి నేను విడుదల చేయటమే పని గురువు పని, గురువు పని కానీ నేను శిక్షించడం గురువు యొక్క పని కాదు. శిక్షించడం పని అయ్యేటట్టు రక్షించడమే పని వాడి, వాడు గురువు లిక్విడ్ అనమాట. వాడు ఎవరు అంటే లిక్విడ్ లో పీచే ఉంటుందండి, లిక్విడ్ లో పీచే ఉండదండి. అంటే లిక్విడ్ ఆ లిక్విడ్ వాడే గురువు. అంటే ఆ రసం రూపం కాలుస్తుంది, మామిడి పండులో రసం తీసేస్తే ఎలా ఉంటుందో అలాగే ఈశ్వరంలో, ఈశ్వరులు అనేకం ఉండొచ్చు, ఈశ్వరులు శిక్షించే స్వభావం ఉండొచ్చు, ఈశ్వరులు నీకు శిక్షించే స్వభావం నీకు జడ్జిమెంట్ చెప్పొచ్చు, నువ్వు పునర్జన్మ ఎక్కడ తీసుకెళ్లాలి, నువ్వు రీబర్త్ ఎక్కడ తీసుకెళ్లాలి, ఇటువంటి అని కూడా మీ నుంచి వచ్చి నేను. ఈశ్వరుడు అంటే అడ్మినిస్ట్రేటర్, ఈశ్వరుడు అంటే అడ్మినిస్ట్రేటర్, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన పని చేస్తూ ఉండొచ్చు ఈశ్వరుడు. కానీ గురువు మటుకి ఏం లేదు. గురువు చేసే పని ఏంటంటే నేను పరిశుద్ధపరచడం, ట్రూత్ గురించి బోధించడం, ట్రూత్ గురించి బోధించడమే కాదు అమృత స్థితి గురించి మీకు బోధించడమే కాదు, అమృతానుభవం పొందడానికి ఏదైతే నీకు ఏ బలహీనతలు అయితే అడ్డస్తున్నాయో ఆ బలహీనతలు బయటికి లాగి కాల్చి బూడి చేసే పని కూడా గురువుదే. భగవంతుడు ఉంటుంది ఆ కంప్లేషన్ చూశారని అదే గురు రూపం దాల్చి మీ ఊరిలో వచ్చి ఉంటుంది, అదే గురు రూపం దాల్స్తుంది. అంటే కాళ్ళు చేతులు తొడుక్కొస్తుంది నీకోసం, అంటే నీకోసం కాళ్ళు చేతులు గురువు తొడుక్కొస్తాడు. కానీ వాడు ఎవడనుకున్నా వాడు ఈశ్వరుడే, ఈశ్వరుడు అంటే వాడు ఈశ్వరుడు ఉన్నటువంటి కంప్లేషన్, ఈశ్వరుడు ఉన్నటువంటి కరుణ భాగం. అతను ఏం చేస్తాడంటే మీకు ఎక్కడ దూరంగా కూర్చోడు, ఆ గురువు ఏం చేస్తాడు మీతో పాటు నడుస్తాడు, మీతో పాటు కూర్చుంటాడు, మీతో పాటు మాట్లాడుతూ ఉంటాడు, నీకు తెలియకుండా నీ మనసు నిర్మలం చేస్తాడు, నిశ్చయం చేస్తాడు, ఏకాగ్రం చేస్తాడు, పవిత్రం చేస్తాడు, అది నీకు తెలియడు వాడే గురువు. ఇప్పుడు మనకి ఎంతసేపు మామూలు గురువుడు ఏంటంటే ఈ బాల గురువుడికి సాంతం కావాలి, అడ్వర్టైజ్మెంట్ కావాలి, పబ్లిసిటీ కావాలి, ఏం చేయాలి. నిజమైన గురువు చెప్పారు లేరు అసలు. టామ్టామ్ జీవలక్షణం, టామ్టామ్ కోరేవాడి అని జీవలక్షణం అది, పబ్లిసిటీ కోరేవాడి అని జీవలక్షణం అది. అంటే వాడు వాడు నిష్ప్రపంచ స్థితిని పొందలేదు. నీతో సామాన్యంగా మాట్లాడుతూ ఉంటాడు, నీతో తిరుగుతూ ఉంటాడు, నీతో కూర్చుంటాడు, నీతో కలిసి భోజనం చేస్తాడు. భోజనం చేసి మీకు తెలియకుండానే మీ మనసు నిశ్చల స్థితికి నిర్మల స్థితికి ఆ కాన్సన్ట్రేషన్ గా ఆ ఏకాగ్ర బుద్ధిని కలగజేస్తాడు. నీకు నిశ్చలమైన బుద్ధిని కలగజేస్తాడు, నిర్మలమైన బుద్ధిని కలగజేస్తాడు. ఆ నిశ్చల బుద్ధి కలగటానికి, ఏకాగ్ర బుద్ధి కలగటానికి, నిర్మలమైన బుద్ధి కలగటానికి, ఆ సాత్విక బుద్ధి కలగటానికి మీలో ఫార్మనాట్ ఏదో మీకు తెలియదు. గురువు తెలుస్తూ ఉంటుంది వాడు అంతర్యాన్ని. గురువు లోపల ఉంటాడు, బయట ఉంటాడు, అందరూ ఉదయాల్లోనే ఉంటాడు. మీలో ఫార్మనాట్ ఏంటో చూస్తూ ఉంటాడు, గాడ్ మ్యాట్ ఏంటో చూస్తూ ఉంటాడు, అది మీకు తెలియకుండానే మీకు తీసేస్తాడు. అటువంటి గురువు చేసే సర్జరీ అంతే. అంటే గురువు చేసే సర్జరీ అంటే మీ ముఖం నడకకుండా సర్జరీ చేస్తాడు. సాధన చేయడంతో మీరు పెద్ద బాధలకు కూడా గురి చేయడు. మీ కష్టాలయో మీకున్నాయి, మీ బాధలయో మీకున్నాయి. సాధన చెప్తే సాధన చేరుతాడు, మీ కష్టాలు పెంచడం, మీ బాధలు పెంచడం. ఇంకా మీతో పాటు ఆయన సాధ్యం ఇచ్చు మీకు ఇస్తూ మీ మనస్సును నిర్మూలన చేస్తాడు, నిశ్చలం చేస్తాడు, హృదయాభిముఖంగా మీ మనస్సును మళ్లిస్తాడు. మీకు తెలియకుండా వాడు ఆ చేసే ప్రక్రియలో మీకు కూడా తెలియదు, ఆ చేసే ప్రక్రియలో మీకు కూడా తెలియదు, ఆ ఎక్కడ తీసుకెళ్తున్నాడో మీకు కూడా ఆ తెలియదు. అంటే మీకు అమృతానుభవం కలిగే వరకు మానవుడికి భయం కలుగుతుంది. ఆ భయం అమృతానుభవం కలిగితేనే కానీ భయం నశించదు. అంటే అమృతానుభవం కలిగే వరకు నేను విడిచి పెట్టాడు గురువు. రాగద్వేషాలు కూడా అమృతానుభవం కలిగితేనే కానీ రాగద్వేషాల్లో జీవుడు బయటకు రాలేడు, ఫియర్ నుంచి కూడా బయటకు రాలేడు. అభయస్థితి రావాలంటే అమృతానుభవం పొందకుండా అభయస్థితిని పొందలేదు. ఆ అమ్మాయి ఫియర్లెస్ స్టేట్ని తీసుకెళ్లే వరకు నేను గురువు విడిచిపెట్టాడు. జ్ఞానమరణములు ఏ వస్తువుకైతే లేవు అది ఒకటి చైతన్యం, అది ఒకటి ఎరుక కలదు, కాన్షియస్నెస్ అది ఒకటే, అది ఒకటే ట్రూత్, అది ఒకటే, అది ఒకటే ట్రూత్, అదే నిజమైనది. జ్ఞాన మరణము లేని స్థితి దేనికైతుందో అది ఒకటే నిజమైనది. అంచేత నీకు నిర్మూలం చేస్తాడు. నిర్మూలం చేసి ఇప్పుడు చూడండి, కొంతమందికి ప్రతి చిన్న విషయానికి దండి పెట్టుకునే అలవాటు ఉంటుంది. కొంతమంది గాలి గతికేసిన కంగారు పడతారు, కంగారు పడిపోతూ ఉంటారు. అంటే ఇది వీక్ మైండ్ ఉందనుకో, నీకు తెలియకుండా నీకు స్ట్రాంగ్ మైండ్ పెంచి రెసిస్టెన్స్ పవర్ పెంచే పడేస్తాడు. నీకు వీక్ మైండ్ ఉందనుకో ప్రస్తుతం దాన్ని స్ట్రాంగ్ మైండ్ చేస్తాడు. అంటే దేహవాసన కానీ లోకవాసన కానీ శాస్త్రవాసన కానీ వచ్చి నువ్వు తడుతున్నప్పటికీ దాన్ని రెసిస్ట్ చేసి దాన్ని నిరోధించే శక్తిని కలగజేస్తాడు. నీ మనస్సుకి ఎప్పుడైతే మనోనిరోధం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు మనస్సు లోపలకపోదు. అంటే బయట నుంచి వచ్చే విషయాన్ని నిరోధించే శక్తిని నీకు గురువు కలగజేస్తాడు. అది గురువు చేసింది. రెసిస్టెన్స్ పవర్ ఇస్తాడు, మనసుకు నిరోధం కలగజేస్తాడు. మనసుకు ఎప్పుడైతే నిరోధం కలిగిందో అసలు నీకు దుఃఖానికి దూరం అయిపోతావు. అంటే ఏ విషయం కూడా నేను తాకదు. ఎప్పుడైతే నీకు రోగ నిరోధక శక్తి ఉందనుకోండి, రోగ నిరోధక శక్తి ఉన్నప్పుడు మామూలుగా బయట ప్రకృతిలో రోగాలున్నాయి, రోగాలు మేము ఏం చేయలేము. నీకు రోగ నిరోధక శక్తి బాగా తక్కువ ఉందనుకోండి, మన పక్కన రొంప పట్టినవాడు కూర్చుంటే మనకు వెంటనే రొంప వచ్చేస్తాం. అంటే ప్రపంచంలో ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఆకర్షణ ఉన్నప్పటికీ లోకంలో ఆ ఆకర్షణకి నీ మనస్సును ఏది కాకుండా దానికి నిరోధించే ఆకర్షణ నిరోధించే శక్తిని నీకు గురిస్తాడు. నీ వీక్ మైండ్ స్ట్రాంగ్ మైండ్ కింద చేసేస్తాడు. స్ట్రాంగ్ మైండ్ నేను చేసిన దాన్ని విస్తృద్రా చేస్తాడు. విస్తృద్రా చేసి అమృతానుభవం కలిగే వరకు మైండ్ ని తోడుకెళ్తాడు. వాడు గురువు చేసి చెప్పాడు. ఆ డెస్టినేషన్ ఏదో నీకు తెలియబోచ్చు, గురువుకి తెలుస్తూ ఉంటుంది. ఆ డెస్టినేషన్ దగ్గరికి నీ వెళ్లే వరకు, అక్కడికి వెళ్లే వరకు మైండ్ ని విస్తృద్రా చేస్తాడు, మైండ్ ని విస్తృద్రా చేస్తాడు. మనస్సును ఉపసంహరించి లోపల సత్యం ఎంత లోచనలో ఉందో, ఎంత లోయల్లో ఉందో దాని అనుభవం కలిగే వరకు నీ మనసు లోపల తోడుపెడతా ఉంటాడు. అది ఎలా తోడుపెడతా ఉంటాడంటే నీకు కూడా తెలియదు. అంటే గురువునాథ్ ఎంత సహాయం చేస్తాడు, నువ్వు అనుకోవాలని గురువు అనుకోడటం అరుణాచలేశ్వరుడు సైలెంట్, ఏ పని చేసినా సైలెంట్ గానే చేసి నీ పక్కన కూర్చున్నవాడు కూడా తెలియను. అది సైలెంట్ గా చేసుకెళ్ళిపోవడం మాకు అలవాటు అవుతున్నాను. మీరు అరుణాచలేశ్వరుడు ఎంతటి వాడని మనం చెప్పి ఇతరులకు చెప్పినా ఆయనకి ఇష్టం ఉండదట. అయినప్పటికీ నేను ఈ అరుణాచలేశ్వరుడు ఎంతటి వాడని నేను మీ గురించి చెబుతున్నాను, మీకు ఇష్టం లేని పని చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు అని అక్షర మనమాలలు స్వామి చెబుతారు. స్వామి వివేకానంద నవ్వుతాడు కూడా. ఇప్పుడైనా మీకు మామూలుగా దున్నపోతు చర్మం కూడా కొంత ఉండాలి. అంటే దున్నపోతు మామూలుగా మాదిరి వర్షం కురిస్తూ అదేం లెక్క చే, అలాగే మీకు ఏదో సంసారంలో కష్టకాలు వస్తా ఉంటాయి, వచ్చే ప్రతి కష్టానికి ప్రతి బాధకి మీరు ఏదో దెంగ పెట్టుకున్నట్టు బాధపడినట్టు ఉండకూడదు. కొన్ని దొనపూరి చర్మ అలవాటు చేసుకోండి. రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలి. అంటే సార్ మీరు వీక్ మైండ్ పనికి రాని స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, కొంతమందికి ఏదైనా లాభం వచ్చింది అనుకోండి సంతోషిస్తారు, కింద ఏదైనా కొంచెం నష్టం వస్తాడు అని మళ్ళీ దుఃఖపడిపోతారు. వీక్ మైండ్ గుర్తు అంటే మైండ్ సైలెంట్ గా ఉండాలి, స్టడీగా ఉండాలి. లాభం రావచ్చు, నష్టం రావచ్చు. కాల ప్రవాహంలో లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఏదైనప్పటికీ స్ట్రాంగ్ మైండ్ డిస్టర్బ్ కాదు, వీక్ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అది గుర్తు, వీక్ మైండ్ డిస్టర్బ్ అవుతా ఉంటుంది. స్ట్రాంగ్ మైండ్ మనం డిస్టర్బ్ చేయడం. మేము చెప్పుకున్నాం కదా స్వామి వివేకానంద మాట, సీక్ నాట్ అవాయిడ్ నాట్, అది మంత్రం. అది జ్ఞాపకం తెచ్చుకోండి. అంటే సీక్ నాట్ అవాయిడ్ నాట్ కనుక అది ఆ రెండు మాటలు మనం మంత్రం కింద చేసుకుంటే ప్రారంభాన్ని ఎంజాయ్ చేయొచ్చు. మనం రోడ్డు దగ్గరికి అనేక ఆకర్షణ ఉన్నాయి మార్కెట్ లో. ఈ ఆకర్షణ అన్నింటికి మనసులో ఆకర్షించబడదు. ఆ విషయాలకి దానికి నిరోధించే శక్తి వస్తుంది. మనసు పటిష్టం అవుతుంది. పటిష్టం అంటే మైండ్ స్ట్రాంగ్ మైండ్ చేస్తాడు. ఆ స్ట్రాంగ్ మైండ్ మనం విత్డ్రా చేస్తా ఉంటాడు. దాన్ని ఏం చేస్తాడు? విత్డ్రా చేస్తాడు, ఉపసంహరిస్తాడు. ఉపసంహరిస్తాడు అంటే అరుణాచలుడు కూడా ముందు జ్యోతిస్తాను. అది జ్యోతి రూపంలో కనిపించాడు బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి. ఆ జ్యోతిని ఉపసంహరించి దీని రూపం దాల్చాడు. అంటే ఆ జ్యోతి ఎంత పెద్దదంటే దాని మొదలు చివరి కూడా విష్ణుదేవుడికి బ్రహ్మదేవుడికి కనపడలేదని అని మనం చెబుతారు. అంటే దాని అర్థం ఏంటంటే బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి కనపడలేదు అని చెబుతారు. అది శిక్షణ కదా, కొంతమంది అంటే అది శిక్షణే కదా, ట్రూత్ ఎలా అవుతున్నారు. దాని పారమార్థిక అర్థం ఏంటంటే లోపలున్న సద్వస్తు, లోపలున్న ఈశ్వరుడు సర్వాంతర్యామి. నీ కంట్రోలర్ నీ హృదయంలోనే ఉన్నాడు, నీ స్పిరిచువల్ హార్ట్ లో ఉన్నాడు. ముందు నీ దేహాన్ని ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. ఆడు ఉన్నాడు లేకపోలేదు, లోపల ఉన్నాడు నీకు ఉన్నాడని తెలియకపోవడం లేదనుకుంటున్నావు, నువ్వు లేడనుకున్నా నువ్వు లేడని అనుకోవటం వల్ల ఉన్నవాడు లేకుండా పోడు. అయితే అది నీ మనస్సుకు అందడు, నీ వాక్కు అందడు, నీ తలంపుకు అందడు, నీ వ్యక్తి భావనకు అందడు, నీ పర్సనాలిటీకి అందడు, ఇండివిజువల్కి అందనే అందడు. లోపల ఉన్నాడు నీ ఇండివిజువల్కి అందడు, పర్సనాలిటీకి వాడు బాడీ బాగుండేకి అందడు, నీ మనస్సుకి అందడు. నువ్వు కాదు నీ మనస్సైనా వెనక్కి తిరిగి రావాల్సిందే. కొన్ని వాకు కూడా అందడు. అంటే విష్ణుదేవుడికి బ్రహ్మదేవుడికి జ్యోతి స్తంభం అందలేదు అంటే దాని అర్థం ఏంటి? హృదయంలో ఈశ్వరుడు మాటకి మనస్సుకి అందడు సుమా. ఎక్కడైతే మనస్సు అణిగిందో శేషం లేకుండా నిశేషంగా మనస్సు ఎక్కడైతే అక్కడ ఎక్కడైతే అణిగిందో అక్కడ నీకు అమృత అనుభవం కలుగుతుంది. కానీ దేవుడు లోపల పరమేశ్వరుడు లెక్కలాగా సైన్స్ లాగా ఇంగ్లీష్ లాగా నీ మైండ్కి ఒక ఆబ్జెక్ట్ కాదు. వాడు నీ బుద్ధికి నీ ఇంటలెక్ట్ ఒక ఆబ్జెక్ట్ కాదు. నీ ఇంటలెక్ట్కి ఒక ఆబ్జెక్ట్ కాదు వాడు. నీ ఇంటలెక్ట్ గ్రహించి నీ ఇంటలెక్ట్ కంటే చిన్నవాడు ఏం కాదు. నీ ఇంటలెక్ట్ కంటే నీ ఇంటలెక్ట్ కంటే చిన్నదైతే నీ ఇంటలెక్ట్ అది అందుతుంది. నీ ఇంటలెక్ట్ కంటే చిన్నవాడు కాదు వాడు. అంటే ఎక్కడైతే మనస్సు ఎక్కడైతే మనస్సు అడిగిందో, ఎక్కడైతే మనస్సు పరచబడిందో, ఎక్కడైతే మనస్సు కరిగిపోయిందో అక్కడ నీకు ఈశ్వరుడు తెలియబడతాడు. కానీ నువ్వు మనస్సును అట్టే పెట్టుకుని మనస్సు చేత ఈశ్వరుని గ్రహించాలంటే సాధ్యం కాదు. కోటి జన్మల తర్వాత కూడా నీకు సాధ్యం కాదు. అంటే మనం ఏం చేస్తున్నాము? ఆత్మస్థానంలో అహంభావులు పెట్టాం. నువ్వు అనేటప్పటికి మనకు అహంభావులు గుర్తొస్తుంది, ఆత్మ గుర్తురాదు. నేను అనేటప్పటికి మనకు ఏం గుర్తొస్తుంది? ఆత్మ గుర్తురాదు, అహంభావులే గుర్తొస్తుంది. నేను అనేటప్పటికి అహంభావులు గుర్తొస్తుంది. అంటే అహంభావులను తీసుకెళ్లి మనస్సును తీసుకెళ్లి ఎక్కడ ఆరోపిస్తున్నాం? చైతన్యందు ఆత్మయందు ఆరోపిస్తున్నాం. ఆ ఆరోపణ బుద్ధి పోతే ఏం లేదు, ఇప్పుడే ఇక్కడే మీకు అమృతానుభవం కలదు. ఆరోపించుకునే బుద్ధి కనుక పోతే ఈరాడన్నావు ఎప్పుడో కాదు, ఇక్కడ మీకు అమృతానుభవం కలగచ్చు. లేనినప్పటికి మనకు చైతన్యం చైతన్యం గుర్తింపులోకి రావటం లేదు, మనసు గుర్తింపులోకి వస్తుంది, వ్యక్తి భావన గుర్తింపులోకి వస్తుంది. అంటే నేను ఆ చైతన్యం అనేది ఆరోపించబడుతుంది. ఏది వ్యక్తి భావన, మనస్సు మనస్సు దేహ భావన, లేకపోతే నేను నేననే తలంపు మొదటి తలంపు. దాన్ని ఒక మంది దెయ్యం అంటారు. ఇప్పుడు దెయ్యాలు లేవనుకోండి, దెయ్యాలు లేవనుకోండి, పనికిరాని విషయాలని దెయ్యాలు. దెయ్యాలు దెయ్యాలంటే దెయ్యాలు ఉన్నాయా కానీ పెద్ద రీసెర్చ్ చేయక్కర్లేదు. దానికి పనికొచ్చిన విషయం దేవుడు, పనికిరాని విషయాలని దెయ్యాలు. ఇప్పుడు మనం దేవుడి చేతిలో దెయ్యాలు చేతిలో ఉన్నాం, అందుకే జ్ఞానం రావటం. ఇప్పుడు మనం అందరం ఎవరి చేతిలో ఉన్నామంటే దెయ్యాలు చేతిలో ఉన్నాం. ఎందుకు పనికిరాని గొడవలన్నీ మన బుర్ర నిండా ఉంటాయి. అది ఎందుకు పనికిరా? మనకే ఉపయోగపడవు, మన కుటుంబానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. అదే కృష్ణుడు చెప్తాడు, వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్, వెయిన్ యాక్షన్స్. అది నీకు ఉపయోగపడదు, నీ కుటుంబానికి ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు. చైతన్య స్థాయి నువ్వు చైతన్య స్థాయి పెంచుకోవడానికి అది ఉపయోగపడదు. కొన్ని పని చేస్తుంటారు, ఆ పని వాళ్ళకు ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు. నువ్వు ఇద్దరు ఒక దేవుని అనుగ్రహం సంపాదించడానికి అది ఉపయోగపడుతుంది, అసలు ఉపయోగపడదు. దేనికి దానికి ఉపయోగపడాలి కదా? మనం ఒక మాట మాట్లాడామనుకోండి, చేతుడు పని చేసామనుకోండి, అది మన స్వార్థానికి ఉపయోగపడినా పర్వాలేదు, లేదా సమాజ శ్రేయస్సు కోసం, సమాజ క్షేమం కోసం ఉపయోగపడదు. ఈ రెండు వెళ్ళిపోయి ఈశ్వరానుగ్రహం సంపాదించడానికి ఈ పని ఉపయోగపడుతుంది, దానికి ఉపయోగపడదు. ఇదెందుకు ఏం పని చేస్తున్నట్టు మనం? అది ఎందుకు దానికి ఉపయోగపడాలి కదా? మనం ఇప్పుడు అందరూ దెయ్యాల చేతిలో ఉన్నాం. కోరిక నీ ఎవరిని కోరుకుంటున్నావు? దేవుడిని కోరుకుంటున్నాడు. దెయ్యం చేతిలో ఉండే దేవుడు ఎలా కనిపిస్తాడు? దెయ్యాల చేతిలో బయటకు వస్తే దేవుడు కనిపిస్తాడు. దెయ్యాలంటే యూస్లెస్ థాట్స్. ఆ యూస్లెస్ థాట్స్ మనం అందరం ఆడిస్తున్నాయి, దెయ్యాలు ఆడిస్తున్నాయి. కోరుకునేది దేవుడిని కోరుకుంటున్నాం, అది పసలం. అది దెయ్యాల నుంచి విడుదల పొందడానికి మనం చేసే సాధన అంతకే గురువు అనుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహం లేకపోతే, ఈశ్వరు అనుగ్రహం లేకపోతే ఏ బలహీనత నుంచి ఆ జీవుడు బయటకు రాలేదు. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్ష, మేక్ ఎఫర్ట్. ఎంతో మంది నువ్వు ప్రయత్నం చేయి, కాలం కలిసి వస్తుంది, ఈశ్వరాభం నీ శ్రేష్ఠ మీద వర్షిస్తుంది. అప్పుడు ఆ బలహీనత నుంచి ఆ దెయ్యంలోంచి నువ్వు బయటకు వస్తావు. అది దెయ్యమే, అందులోంచి నువ్వు బయటకు దెయ్యంలోంచి ఎప్పుడైతే బయటకు వచ్చేప్పుడు లోపల నీ ఈశ్వరుడి నుంచి వ్యక్తం అవుతాడు. ధ్యానం అనేది వచ్చేదే కానీ చేసేది కాదు. మీరు నామం చేయదే చేయగా ధ్యాన స్థితి దగ్గర వరిస్తూ మీరు అరగంట సేపు కూర్చుంటారనుకోండి, ముందు 10 నిమిషాలు 15 నిమిషాలు నామం చేయండి. నామం చేస్తే ధ్యానం చేయడానికి మైండ్ ప్రిపేర్ అవుతుంది, ధ్యానం వచ్చి మీ మనస్సును భరిస్తుంది. ధ్యానం చేసినా మనస్సే, జపం చేసినా మనస్సే, పూజ చేసినా ఎన్ని మనస్సే, ఎన్ని మనోనిరోధం కోసమే. మనస్సును నిరోధిస్తే కదా అనగదది. మనస్సు నిరోధిస్తే అందులో అవినయం పోతుంది, మనస్సు నిరోధిస్తే అందులో అవినయం పోతుంది. అదే ఎప్పుడైతే పోయినప్పుడు దానికి ఏం వినయం వస్తుంది, వినయం కూడా దానికి ఓపిక పెంచుకుంటే వెళ్తాయి. అది సీక్రెట్. అంటే నీకు ధ్యానం వల్ల ఇంకా నీవు ధ్యానం ఎందుకు చేయాలి, జపం ఎందుకు చేయాలంటే ఇంకో దానికి ఏం లేదు, నీ మనసు పరిశుద్ధం అవ్వడం కోసం, నీ మనసు ప్యూరిఫికేషన్ కోసం. లోపల దేవుడు సదా ఉన్నాడు, కానీ వాడి మీ అనుభవం లేడు, నీ ఎక్స్పీరియన్స్ లో లేడు. ఎవరైనా చెప్పుకుంటా అంటే నేను ఉన్నాను, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ లో లోపల ఈశ్వరం లేడు. ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ రావాలంటే నీకు ప్యూరిటీ కావాలి. ఆ ప్యూరిటీ కోసమే జపం చేసినా, ధ్యానం చేసినా, విచారణ చేసినా, సెల్ఫ్లెస్ వర్క్ చేసినా లేదా డివోషన్ లేదా డిస్క్రిమినేషన్ ఇవన్నీ కూడా ఎందుకంటే ప్యూరిటీ పెంచడం కోసం, ప్యూరిటీ కోసం. పరమ పవిత్రుడికి, ప్రతి జ్ఞాని కూడా పరమ పవిత్రుడై ఉంటాడు. వాడు ఇతరులు సహాయం చేయాలని అనుకోడు, వాడు ఉపాధి ద్వారా సహాయం జరుగుతాం వాడు అనుకోడు. అనుకోవడానికి లోపల ఎవరు ఉండడు, అంటే వాడికి దేవ దృష్టి ఉండదు కాబట్టి సమాజానికి ఎంతో కొంత ఉపాధి ద్వారా మీరు జరుగుతానే ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరం నా ఉపాధి, ఆ శరీరం నీ ఉపాధి, అంటే మనకి ఈ శరీరానికి నేను పరిమితం అయితే, ఈ శరీరానికి నేను పరిమితం అయినా అనుకోండి, నేను వీరనుకుంటాను, మీరు అనుకుంటాడు. జ్ఞానికి ఏం చేయండి, ఉపాధి అని భగవంతుడి ఉపాధి అని తెలుస్తే వాడు అది ఈ కనిపిస్తున్నటువంటి ఉపాధులన్నీ కూడా ఎవరు, భగవంతుడు ధరించినటువంటి ఉపాధులు. ఈ బాడీస్ ఉన్నాయి కదా, ఈ బాడీస్ అది ఎవరు ధరించారు, భగవంతుడే ధరించారు. ఈ ఉపాధులు అనేటువంటి ఉపాధి ఎవడు, భగవంతుడే. వాడిని చూస్తూ ఉంటాడు జ్ఞానం, వాడికి ఎక్కడ లేరు. లోపల చూసినా వాడే, బయట చూసినా వాడే, లోపల చూసినా ఈశ్వరుడే, బయట చూసినా ఈశ్వరుడే, పైన చూసిన వాడే, కింద చూసిన వాడే. ఇది వాడడం లేదు సందేహము, వాళ్ళని చక్రి లోపల చూసుకుంటే వాడిని చూసేది ఈశ్వరుని చూసి, బయట చూసినా మనం అంటే శుభమని ఎల్లమ్మని చూస్తాం, వాడు చూసి తీసుకోండి. ఈ ఉపాధిని ధరించిన వాడు, నాకు ఈ ఉపాధి ఉంటే నీకు ఆ ఉపాధి ఉంటే భగవంతుడికి ఉపాధి అని, ఉపాధి అనేది ఉపాధి ఎవడు, భగవంతుడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరునే చూస్తూ ఉంటాడు వాడు జ్ఞానం. అంటే రమణ మహర్షి గారిని ఎవరైనా యాత్రకి వెళ్దాం, నీ స్పెషల్ బాక్స్ చేస్తాం, ఒక కోచ్ చేస్తాం, యాత్రకి వెళ్దాం అంటే చూడటానికి ఏమన్నాను, నేను చూడటానికి ఏమని, ఎక్కడ చూసినా వాడు చూడటానికంటే ఏం లేదు ఇంక అసలు వినటానికంటూ నేను లేదు. అసలు మీకు సత్యానుభవం కలిగాక, అమృతానుభవం కలిగాక పూర్తి నువ్వు రిలైజ్ చేశాక, నేకడ్డు ఆ నేకడ్ పూర్తి నువ్వు రిలైజ్ చేశాక, ఇంతకు పూర్వం మీ చెవులతోటి వినని కళతో చూసి కూడా మీకు రోత పడుతున్నాను అడిగి ఎక్కడ అది చిటారు కుమ్మకెళ్ళి చెప్పాడు. మీకు ఇంతవరకు నువ్వు విన్న విషయాలు, మీ కళతో చూసిన విషయాలు, మీకు అమృతానుభవం కలిగాక ఈ విషయాలు చూసి మీకు రోత పడుతున్నాను. నువ్వు విన్న విషయాలు మీ సబ్జెక్టు కూడా మీకు రోత పడుతుంది. అది అతి అనుభవం, అమృతానుభవం అతిది. అది నోటితో వర్ణించలేదు. అమృతానుభవం పొందిన వాడికి అంతర్ముందు వాడు అన్ని విషయాలు, అంతర్ముందు వాడు చూసిన విషయాల మీద రోత పడుతుంది. దానికి చూడటానికి ఏమి లేదు, వినటానికి ఏమి లేదు. అంటే రమణ మహర్షి గారు ఎవరైనా యాత్రకు వెళ్తామంటే చూడటానికి ఏముంది, వినటానికి ఏమి లేదు, చూడటానికి ఏమి లేదు. ఏమండి ఏమి లేదు, ఎక్కడ చూసినా ఈశ్వరుడు, ఎక్కడ చూసినా ఈశ్వరుడు. అన్ని ఉపాధులు ధరించినవాడు ఈశ్వరుడు, పంచభూతాల ఉపాధి ధరించినవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు కూడా మహాభూతం, పెద్ద భూతం. ఆ భూతంలోకి ఈ భూతాలన్నీ వచ్చి గాలి ఏంటి, నిప్పు ఏంటి, నీళ్ళేంటి, పంచభూతాలు. లోకం అంటే పంచభూతాలు కదా, ఫైవ్ ఎలిమెంట్స్ ని మనం లోకం అంటున్నాం. ఇది ఈ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా మహాభూతం దృష్టి అవి అంతేకాదు, ఈ ఉపాధులు కూడా. అంటే ఎడి చూసినా ఆయన, అంటే గురువు బయట ఉన్నాడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు లోపల లేడనుకో, గురువు బయట ఉన్నాడు లోపల ఉన్నాడు. ఒకసారి సీపీ రామస్వామి గారు వచ్చారు, సిపి రామస్వామి గారు భగవంతు దగ్గరికి వచ్చారు, పది నిమిషాలు కూర్చొని డైనింగ్ హాల్లోకి వెళ్తున్నారు. మీరు డైనింగ్ హాల్లోకి వస్తాను అనుకున్నాను, సిపి కూర్చొని మీరు కాఫీ అడుగుతారు, మా వద్దంటాడుతున్నాను, వద్దంటే సరిపెట్టుకోకుండా అక్కడ నుంచి మీరు పాలు కావాలని అడగండి, అది పాలు కావాలంటే మీకు పాలు ఇవ్వండి. అంటే ఏంటి, అప్పుడు అది పాలు కావాలని ఇప్పుడు ఈ భగవాన్ సమక్షంలో కూర్చొని ఉండగా నేను పాలు తీసుకోవాలి తలం పైకి, నేను జరగబోయేది అక్కడ తెలుస్తుంది. అంటే త్రికాలకి అది దేనికైతే చావు లేదో, దేనికైతే పుట్టుక లేదో, దానికి త్రికాల జ్ఞానం ఉంటుంది. మా పూర్వజన్మల గురించి చెప్పమే భగవాన్ అడిగేవారు, ఈ జన్మల దుఃఖం మీరు భరించలేకపోతున్నారే, పూర్వజన్మల దుఃఖం కూడా ఎందుకు మీరు చెప్పంటే చెప్తాను, ఈ జన్మ దుఃఖం సార్ మీరు భరించడానికి, ఈ బరువు మొదలైపోతున్నారు, ఇంకా పూర్వజన్మలు కూడా అవి కూడా ఆ దుఃఖం కూడా జ్ఞాపకం వస్తే ఇంకా మీరు కుళ్ళిపోతారు, శుభ్రంగా కుళ్ళిపోతారో, ఇంకా లోపల మురుగుంటలు పెరిగితే మనసులో మురుగుంటలు మెంటల్ ఫ్రెండ్స్ పెరుగుతారు. మీలోనే ఈ జన్మ దుఃఖమే భరించలేకపోతున్నారు, గర్జన్మలు చెప్పాలంటే చెప్తాను, ఎందుకు ఆ దుఃఖం మళ్ళీ ఆభారం కూడా మళ్ళీ ఎందుకు, ఈ బరువు సరిపోతుంది నీకు, ఆ బరువు కూడా మళ్ళీ తెచ్చిపోసుకోవడం ఎందుకు. అంటే పరమేశ్వరుడు దయాలు కాబట్టి, దయాస్వరూపుడు కాబట్టి మీకు ఆ మరుగు పెట్టాడు అన్నాడు. ఈశ్వరుడు దయాస్వరూపుడు, శ్రేయాశ్వరేపుడు కాదు, మీ గత జన్మ మరుపు పెట్టాడు, మీకు ఆ దుఃఖం రాకుండా ఉండడం కోసం. మళ్ళీ నన్ను చెప్పమంటున్నారు, మీరు చెప్పినట్టే చెప్తాను, మీకు భారం పెరుగుతున్నాడు. ఏ భారం? దుఃఖపత్రం. గత జన్మలో స్వప్నమే, రాబోయే జన్మలో స్వప్నమే, ఈ జన్మ కూడా, ఈ జన్మ స్వప్నమే. సాగు కూడా నిజం కాదు, పుట్టుకు కూడా నిజం కాదు. అజ్ఞాన దశలో ఉన్నారు కాబట్టి అన్ని నిజం కింద అనిపిస్తున్నాయి. ఒక్కసారి అజ్ఞాన దశ నుంచి జ్ఞాన దశలోకి వస్తే ఇదంతా డ్రీమ్ అనే సంగతి మీకు అనుభవంలోకి వస్తుంది. ఇతరులు ఎవరో మీకు చెప్పాల్సినటువంటి పని లేదు. మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఇతరులు ఎవరో మీకు చెప్పాల్సినటువంటి పని ఏం లేదు. అసలు మీరు నేది లేదు, నేర్చుకునేది లేదు, చూసేది లేదు. అప్పుడు హ్యాపీనెస్ పీస్ ఇండిపెండెంట్ గా ఉంటుంది, కానీ డిపెండెంట్ గా ఉండదు. మీకు అమృతానుభవం కలిగిన తర్వాత అందులో వచ్చేటువంటి శాంతి అది ఇండిపెండెంట్ గా ఉంటుంది, కానీ డిపెండెంట్ గా ఉంటుంది. దేహం కనిపించిన ఒకటి, కనిపించకపోయిన ఒకటి, లోకం కనిపించినా కనిపించకపోయిన ఒకటి, ఏం లేదు వాడు. అంటే ఆ మహాశాంతి అనుభవంలోకి వచ్చినప్పుడు అది మీరు నోటి మాటలతో వర్ణించలేదు. ఆ శాంతి మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఒక రూపం ధరించి వచ్చినా వాడు పరమేశ్వరుని కూడా చూడాలన్నట్టు వాడు జ్ఞానం. అంటే అది కూడా వాడికి డిస్టర్బెన్స్ గా ఉండదు. అదేం చూసామో అది కూడా డిస్టర్బెన్స్ ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు నువ్వు కాఫీ తాగుతున్నావు అనుకో, కాఫీ తాగుతున్నావు అనుకో, అందరూ ఏదో నడక వచ్చినందుకు మా బాగా వచ్చింది అనుకుంటావా అని అడగ. ఏంటి నడక వచ్చింది అనుకుంటావు అని అమెరికా భూమిలో శాంతిని అనిపించేటప్పుడు కానీ ఎవరైనా రూపం ధరి ఈశ్వరుడు రూపం ధరించి వచ్చా నీకు చూడాలని అనిపించదు. అంటే అనుభవం అట్టు ఉండదు. ఆ శాంతి సముద్రం, ఆ కాంతి సముద్రం, ఆనంద సముద్రం, ఆ చైతన్య సముద్రం ఒక్కసారి 9,000 సహస్రాలను ముంచినప్పుడు నీకు ఏం చూడాలని తెలుసు. ఈశ్వరుడు రూపం ధరించి వచ్చా నీకు ఇష్టం లేదు కాదు, చూడాలని అనిపించడానికి అనుభవం బ్రాహ్మణి స్థితి అటువంటిది. అసలు దుఃఖకాలం బయట ఏది లేదన్నాడు. మా అత్తగారు వాళ్ళ దుఃఖం వస్తుంది, మేనత్తు వాళ్ళ దుఃఖం వస్తుంది, మా మామగారు వాళ్ళ దుఃఖం వస్తుంది, మా ఆయన వాళ్ళ దుఃఖం వస్తుంది, ఇలా ఏదో అనుకుంటాం కదా. లేదా మా తోడుగడ వాళ్ళ దుఃఖం వస్తుంది, లేదా మా నైబర్స్ వాళ్ళ దుఃఖం వస్తుంది, ఏదో అనుకుంటాం. అసలు దుఃఖకాలం సృష్టిలో బయట, దుఃఖకాలం బయట ఏమీ లేదు. నువ్వు ఇగ్నరెన్స్ వాళ్ళు అనుకుంటున్నావు. దుఃఖకాలం లోపల ఉంది, బయట ఏమి లేని లేదు. అసలు అంటే బయట బయట కారణాల వల్ల నీ గురువు దుఃఖం వస్తుందని నువ్వు అనుకుంటున్నావు కదా. మమకారం ఉంది కదా, మమకారం దుఃఖం దేని వల్ల వస్తుందంటే మమకారం వల్ల వస్తుంది. ఇతర మనుషులతో నీకున్న సంబంధం, ఇతర లోకంతో నీకున్న సంబంధం, పరిస్థితులతో నీకున్న అనుబంధం వల్ల నీకు దుఃఖం వస్తుంది. నీకు ఎవరైనా బాగా ఇష్టం అనుకో, ఉదాహరణకి బయట మీరు ఏం చేస్తారంటే నమ్మకారం వల్ల దుఃఖం వస్తుంది కదండి. నువ్వు ఎవరైతే నువ్వు నమ్మకారం పొందుతున్నావో సడన్ గా వాడు నిన్ను ఎగ్నిష్ చేస్తాడు. వాడు ఎందుకు ఆ మమకారం చదవటం? ఆ మమకారం చేస్తేనే కానీ లోపల మనసు కదా. బయట గురించి చేసే పని కూడా చాలా ఉంది అన్నాడు. నీకు ఎవరినైతే బాగా మమకారం ఉందని కూడా వాళ్ళ చదివి చుట్టిస్తాడు అమ్మ. ఇంకే వాడు ఉదయాలు కూడా ఈశ్వరుడు రమణ మనుషులు అరుణాచలు దెబ్బలు కనకుండా కాలేదు. రమణ మనిషి కూడా అరుణాచలు ఎలా ముట్టి కలిసినా వచ్చాడు. ముట్టుకల్ దీని ఎలా వచ్చాడంటే ఆయన మామూలుగా కూర్చున్నాడు. కూర్చుంటే వాడు అన్నగారు ఏమన్నాడు, ఒరే నీ బోటి వాడికి ఇంటికాడు పనేవండి, నువ్వు యోగులా కనిపిస్తున్నావు, ఋషులా కనిపిస్తున్నావు. ఇంటికాడు పనే యోగులు ఋషులు ఇంటికాడు ఉండక్కర్లేదు, నీ బోటి వాడికి ఇంటికాడు పనే ఉంది, ఎక్కడికైనా పోరాదా అన్నాడు. తనంతా తాను వచ్చాడు ఆ లోపల ఈశ్వరుడు. బయట గురువు ఏం చేశాడు, బయట గురువు చురికాడు వాడు, వాడు అన్నగారిని చురికాడు తిట్టరావు అన్నాను. వాడు అరుణాచలం ఆయన అంతగానే వచ్చాడు, ముట్టుకలు తినే వచ్చాడు ఆయన. ఎవరంటే ఎవరు నీ బోటి వాడికి పనే ఉంది కదా, నువ్వు ఋషులాగా యోగులా కనిపిస్తున్నావు, మరి నీ బోటి గారు ఇంటికాడు పనే ఉంది, ఎక్కడికైనా పోరాదా అన్నారు. కోపంలో అంటాం కాదు, ఏదో ఆ మాటకి ఒకసారి మనం ఎంత జాగ్రత్తమైనా మన మాట మన కంట్రోల్లో ఉంది. జాగ్రత్తగా మార్చడం అనుకుంటాం. ఒకసారి ఆ మాట కంట్రోల్ తప్పుతుంది మనం. అలా వాళ్ళ అన్నగారికి మాట గారు, తమ్ముడి మీద ఇష్టాలే కాదు, తమ్ముడి మీద ఇష్టం అంటే అరుణాచల ఇష్టం అని దిల్లడు. ఎవరన్నా వాడు అన్నగారిని దిల్లడు, మీ సంగుని ఎక్కడికైనా పమ్మని అన్నగారు అనలేదు. అన్నగారి ఉపాధిని వాడు సాధ్యం చేసుకుని అనిపించాడు. అది ఏమనిపించాడు, ఎక్కడికైనా పోరాదనుభవు, ఎక్కడికైనా పోరాదు, నీకు ఇంటికాడు పనే ఉంది, ఎక్కడికైనా పోరాదా, నువ్వు యోగులా కనిపిస్తున్నావు, ఎక్కడికైనా పోరాదన్నాడు. అక్కడ దేవుడు ఆయనలోని దేవుడు అలా అనిపించాడు. ఈలోని దేవుడు అది అరుణాచలేశ్వరుడు అన్నాడు. నిజమే నీ అన్నగారు చెప్పింది రైతు, నువ్వు ఎక్కడికైనా పోవటమే మంచిదని ఇక్కడ అనిపించాడు. అంటే ఏంటి, ఉపాధిని తీసుకొచ్చి అరుణాచలంలో పడేయాలి, అది అరుణాచలేశ్వరుడు ప్లాన్. ఎక్కడికి వెళ్ళడానికి నిర్ణయం లేదు. ఎక్కడ పోదాం, తమ్మొచ్చినాడు, మరి ఎక్కడికి పోతాం, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, లోపల ఈశ్వరుడు ఉన్నాడు కదా. అరుణాచలం 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 లోపల స్ఫురణ అరుణాచలం వెళుపు అరుణాచలం వెళుపు అరుణాచలం అరుణాచలేశ్వరుడే అది ఇంటిని తీసుకొచ్చి ఈ క్షేత్రంలో పడేశాడు. ఎందుకు ఆయనకు బ్రహ్మానుభవం అరుణాచలం వచ్చిన తర్వాత కలగలేదు, బ్రాహ్మిస్తుంది అరుణాచలం వచ్చిన తర్వాత కలగలేదు. అయితే ఎవరికైతే జ్ఞానం కలిగిందో ఉపాధిని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుంటాడు. అయితే ఉపాధిని తీసిన కోసం మధురై నుంచి తీసుకొచ్చి తిరువనమలే పడేశాడు. ఇదంతా చేసింది ఎవడు? ఈశ్వరుడు. అంటే బయట గురువు తిట్టించాడు, బయట గురువు ఏం చేశాడు, తిట్టించాడు. లోపల గురువు ఏమో అరుణాచలం తోలుకొచ్చేశాడు. అంటే బయట గురువు చేసే పని ఉంటుంది. ఒకసారి బయట గురువు కూడా ఏం చేస్తా అంటే మీకు ఎవరి మీద అయితే మమకారం ఉందో వాళ్ళ చదివి తిట్టిస్తాడు. అలా ఎందుకు తిట్టిస్తాను కాదు, సరి పదిసార్లు తిట్టుకుని కానీ వాళ్ళ మీద మీకు అటాచ్మెంట్ పోదు. అటాచ్మెంట్ వల్ల సిమ్ వస్తుంది. అటాచ్మెంట్ వల్ల ఏమొస్తుంది, మానవుడు అటాచ్మెంట్ లేకపోతే ఎవడు పాపం చేయడు. అటాచ్మెంట్ వల్ల మనిషి పాపం చేస్తాడు కానీ అటాచ్మెంట్ వల్ల ఎవడు పాపం చేయడు. అయితే మీకు ఎవరినైతే అటాచ్మెంట్ ఆడే పెడతారు మిమ్మల్ని, ఆడ ఇంకనే కానీ మీ మనసు లోపల కలదు. ఆ బయట సిక్కింగ్ తోడు ఎవడు గురిగా ఆడు పరీక్షలు నేను పెట్టి అప్పుడు మొక్కుతూ ఉంటాడు బయట గురువు. ఇంకేదంటే మీకు అప్పుడు మనసు అప్పుడు మీ మనసు ప్రిపేరింగ్ చేస్తున్నాడు. అంటే ఈశ్వరుడు గురువుకి మీరంటే ఇష్టం దక్కాలి. మీ మైండ్ ప్రిపేరింగ్ చేయడం కోసం, మీ మనసును పరిశుభ్రం చేయడం కోసం, మీ మనసుకు ప్యూరిటీ చేయడం కోసం. అంటే బయట గురువు ఏమో లోపల గెలుపుతా ఉంటాడు మీ మనసుని. బాహ్య ముఖానికి వెళ్ళిపోతున్నటువంటి మీ మైండ్ ఏం చేస్తాడు, మనసు బయట గురువు లోపలికి దుంపుతాడు. లోపల గురువు ఏం చేస్తాడు, అది చేతికి అందే వరకు ఏం తిరిగిలో ఉంటాడు, అది చేతికి అందే లోపల గురువులాగేస్తాడు. బయట గురువు ఏం చేస్తాడంటే మైన విషయాలు మీరు తిరుగుతూ ఉంటుంది కదా, ఆ విషయాల నుంచి మీ మైండ్ డిస్కనెక్ట్ చేసి లోపలికి తిప్పుతాడు. అది బయట గురువు లోపలికి తిప్పిందని లోపల గురువు ఏం చేస్తాడంటే వాడి చేతికి ఎప్పుడు ఉంటుందా నీ మైండ్ అని చూస్తూ ఉంటాడు. లోపల ఈశ్వరుడు గురువు ఉన్నాడు కదా, వాడి చేతికి అందిన తర్వాత ఆడ కిందకు లాక్కుని అది గుంజుకుని తన స్వరూపాన్ని తీసేసి నీ స్వరూపాన్ని కాబట్టి తన స్వరూపాన్ని ఇచ్చేసి నువ్వు విడిచిపెట్టేస్తాడు. నువ్వు లోపలికి లాక్కుని అక్కడ కూర్చోనట్టు నీ జీవలక్షణాన్ని తీసేస్తాడు, నీ జీవలక్షణాన్ని తీసేస్తాడు. ఏదైతే నువ్వు నేను 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 అనుకుంటున్నావు దాన్ని తీసేస్తాడు. తీసేసి నీ గాల్లో విడిచిపెట్టాడు, తన స్వరూపాన్ని నీకిస్తాడు. అందుకే నేను గాల్లో విడిచిపెట్టాడు. భగవాన్ అన్నారు జీవలక్షణాలు జరగడానికి జీవుడే కారణం అన్నారు, దేవుడు కాదు. జీవలక్షణాలు జరగడానికి జీవుడే కారణం. ఆ జీవుని అందులో చప్పడం చేస్తాడు వీడు లోపలికి వెళ్ళాక, లోపలికి వెళ్ళాక చప్పడం చేస్తాడు. లోపలికి వెళ్ళి చప్పడం చేస్తే వాడిని చప్పడం చేసి నేను సూర్యుడు పెట్టిన వాడు స్వరూపాన్ని ఇస్తాడు. అంటే వాడు మిగిలితాడు నువ్వు ఉండవు. మిమ్మల్ని వారు చెప్పినట్టు మిమ్మల్ని వారు ఏం చెప్పాడంటే పెరుమాళ్ళు ఉంచకాలం నువ్వు ఉన్న మాట నిజమే, నేను ఉన్న మాట నిజమే అని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది, ఎప్పుడు తెలిసింది, నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమి తెలిసింది, నువ్వేమున్నావు నేను లేదు, నీ నిజాన్ని నాకు ఎప్పుడు నేను ఉండనుకున్నప్పుడు కూడా లేదని సంగతి. ఈ జీవుడనే కూడా ఉన్నాడు ఉన్నాడు అనుకున్నప్పుడు కూడా లేదని సంగతి. ఈ జీవుడే ఉన్నాడు, జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడు కూడా జీవుడు లేడు, దేవుడే ఉన్నాడు అని సంగతి జీవుడు పోయేది తెలుసు. అది అద్వైత అనుభవం. అది మీకు అద్వైత వాసన రావాలి, అద్వైత సంస్కారం రావాలి. అది రాకుండా మీకు అద్వైత అనుభవం కలగదు. అద్వైత అనుభవం కలగదని కూడా మీకు లోపల అమృత స్థితిని చేతికి అందదు. ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ రాదు. ఎందుకంటే అంటే ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తేనే కానీ దాని చాలు సుఖం కూడా మనకు తెలియదు. డీప్ స్లీప్ గురించి, గాఢ నిద్ర గురించి భగవాన్ ఎక్కువ చెప్తారు. గాఢ నిద్రలో నువ్వు కాయ దాంట్లో నుంచి విడిపోతావు. గాఢ నిద్రలో ఏదైతే నువ్వు కాయ దాంట్లో నుంచి నువ్వు సెపరేట్ అవుతావు. డీప్ స్లీప్ లో బాడీ నుంచి సెపరేట్ అవుతావు, మైండ్ నుంచి సెపరేట్ అవుతావు, దేవుడి నుంచి సెపరేట్ అవుతావు, వరల్డ్ నుంచి సెపరేట్ అవుతావు. ఇది ట్రూ స్టేట్, ఇది కరెక్ట్ స్టేట్, ఇది లాయల్ స్టేట్, ఇది ఫైనల్ స్టేట్. మీకు అర్థమైనా అర్థం అవుతుంది. నువ్వు నీకు గాఢ నిద్రలో గాఢ నిద్ర స్థితి నీకు తెలుస్తుంది. ఆ గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు లేదంటే ఉన్నావు. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు కాబట్టి సుఖానుభూతి చెబుతున్నావు జాగ్రత్త అవస్థలోకి వచ్చాక. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, నువ్వు కాయ దాంట్లో సెపరేట్ అవుతున్నావు. గాఢ నిద్రలో రాబోయే జన్మ నాకు ఎటువంటి జన్మ వస్తానని ఎవరు అడగటచ్చు, ఉంచితే అడిగి లేదక్కడ. ఏమంటే ఉచి జన్మ నాకు ఎటువంటి జన్మ వస్తుందని గాఢ నిద్రలో ఎవరు అడగరు, ఉంచే అడగరు, అడిగి లేదు అక్కడ, అడిగేడు అక్కడ లేనే లేడు. అంటే అది గాఢ నిద్రలో పూర్వజన్మ కూడా లేదు, రాబోయే జన్మ విషయం లేదు, అది దేవుడి విషయం లేదు, లోకం విషయం లేదు. ఈ లోకం ఎలా ఉంటుంది, లోకంలో శాంతి ఎప్పుడు స్థాపిస్తూ అది లోకం విషయం కూడా వాడికి ఏముండదు. వాడు బాడీలెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. అయితే గాఢ నిద్రలో వాడికి ఏదైతే కాదు అందులో నుంచి వాడు సెపరేట్ అయిపోతున్నాడు, విడిపోతున్నాడు గాఢ నిద్రలో. కానీ నీకు ఎప్పుడు వస్తుంది, గాఢ నిద్రలోంచి నువ్వు జాగ్రత్తలోకి వచ్చాక దేహము నేను అనే తలంపు వచ్చిన తర్వాతే పూర్వజన్మలో రాబోయే జన్మలో ఈశ్వరుడు ఉపాసన భక్తి లోకము శాంతి అశాంతి సుఖము దుఃఖము ఇవన్నీ ద్వైతం అంతా వచ్చేస్తాం. నువ్వు ఎప్పుడు ద్వైతం వస్తావంటే మనసు వచ్చాక ద్వైతం వస్తాం. మనసు అడగకపోతే నీకు ద్వైతం లేదు. గాఢ మధ్యలో ఎవరికి భయం లేదు. ఎందుకంటే భయ కారణాలు లేవు. అది అభయస్థితి. గాఢ మధ్యలో అభయ నీ శరీరం నుంచి పాము పాకెడితే నీ గాఢ మధ్యలో ఏం తెలియదు. ఎందుకంటే నీ దేహంతో తాదాక్ష్యం పొందినప్పుడే ఈ పునర్జన్మలని రాబోయే జన్మలని పుణ్యం అని పాపం అని ద్వైత స్థితి అంతా అక్కడ వస్తాం. ఈ భయానికి కారణం ద్వైతం, ఈర్ష్యకు కారణం ద్వైతం. ఆ మహమ్మద్ ప్రవక్త మాట చెప్పాడు ఖురాన్ లో, వండర్ఫుల్. నీలో 199 మంచి గుణాలు ఉన్నాయనుకో, ఒకే గుణమే ఈర్ష్య అనే గుణం ఉందనుకో నీలో, ఈ ఒక్క ఈర్ష్య అనే చెడ్డ గుణం మిగతా 99 మంచి గుణాలను తినేసే శక్తి ఉండదు దానికి. అంటే జలసి అనండి, ఎనిమిది అనండి. కానీ మీరు జలసి అని పిలవండి, ఎనిమిది అని పిలవండి. మీ 99 మంచి గుణాలు ఉన్నాయి, బేస్ట్ క్వాలిటీస్ అండ్ గుడ్ క్వాలిటీస్ అనమాట నిజమే. కానీ జలసి ఒకటండి, ఎనిమిది ఒకటే ఉంది అనుకోండి. ఈ ఒక్క గుణం ఈ ఒక్క దాటి కలిసి మిగతా 99 గుడ్ క్వాలిటీస్ ని తినేస్తున్నట్టు. ఒకవేళ 50 మంచి గుణాలు తినేసి ఇంకో 49 గుణాలు వదిలేసింది అనుకోండి, టైం చాలక వచ్చి జండి అని తినేస్తున్నట్టు. అంటే ఆ ఈర్ష్య అంత బలీయంగా ఉంటుంది. ఒక జన్మలో దానికి కాలకపోతే గుణాలని మంచి గుణాలని తినేదాన్ని నష్టపరిస్తాయని పూర్తి చేసేస్తుంది దాని పనది అని ఇది మహమ్మద్ ప్రవక్త చెప్పాడు. అంటే చాలా జాగ్రత్తగా జలసి రాకుండా చూసుకోండి. కృష్ణుడు చెప్తాడు, నేను అందరూ చాలా మంది అని దేహమాత్రం అనుకుంటున్నారు, అందరూ నన్ను దేహమాత్రం అనుకుంటున్నారు. కృష్ణుడు అంటే దేవుడు అంటే ఈశ్వరుడు అంటే దేహానికే పరిమితం చేస్తున్నారు, నన్ను పరిమితం చేస్తున్నారు. నా స్వరూపం నీకు తెలియట్లేదు, ఎవరినో నీకు తెలియట్లేదు, నన్ను దేహానికే పరిమితం చేస్తున్నారు. ఇంతకంటే నన్ను మీరు అవమానం చెప్పాలి, ఇదే అవమానం. మీరే నేను మాటలతోటి మీరు నన్ను అవమానం చేయక్కర్లేదు. భగవంతుడు దేహానికే పరిమితం చేస్తున్నారు, నన్ను నీ శరీరానికే పరిమితం చేస్తున్నారు. అంటే కృష్ణుడు దేహమే అనుకుంటున్నారు అని నువ్వు ఆ రకంగా మీరు అనుకుంటే మీరు అవమానం చేసిన మాటలతో పనిలేదు. అంటే భగవంతుని ఒక దేహానికి పరిమితం చేయటం, ఒక దేహం ధరించవచ్చు భగవంతుడు, కానీ ఆ దేహానికి పరిమితుడు కాదు వాడు. కానీ ఆ దేహానికే పరిమితం చేస్తే వాడి కృష్ణుని మీరు అవమానం చేసినట్టు, నేను అవమానం చేస్తున్నట్టు గుర్తు అని గీతలో ఒక చోట చెప్తాడు భగవంతుడు. భక్తుని దోషాలను చూస్తాడు, భక్తుని దోషాలను చూస్తాడు. భక్తుని దోషాలను చూసి శిక్షించినవాడు భక్తుల్లోని బలహీనతను చూస్తూ ఉంటాడు గురువు. భక్తుల్లోని బలహీనతని చూస్తూ ఉంటాడు కానీ శిక్షించడు. అవి లోపల చూస్తాడు, అంతరంగం ప్రదేశం అంతరంగంలో ఉంటాడు కదా, ఈ లోపల ఉంటాడు కదా. అంటే ఆ దోషాలను బయటికి దింపుకోలేక నువ్వు సిద్ధవు, నువ్వు సిద్ధ అయితే నీ జాగ్రత్త కాదు. ఆ బ్యాలెన్స్డ్ మైండ్ బ్యాలెన్స్డ్ థింకింగ్ రాదు. అంటే నేను రాంగ్ థింకింగ్ నుంచి విడుదల చేయాలి. అవి ఇప్పుడు నీకు రాంగ్ థింకింగ్ నీకు రిమూవ్ చేసి దాన్ని ఎలిమినేట్ చేసి దాని స్థానంలో రైట్ థింకింగ్ స్థాపించాలి. ఆ రైట్ బిహేవియర్ అదే మన రైట్ బిహేవియర్, రైట్ థింకింగ్ ఆ రైట్ లిజింగ్ మన 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 పురాణాల్లో ధర్మం ధర్మం అంటారు. అంటే దాన్ని ఆచరిస్తే ఓన్లీ ఆ రైట్ బిహేవియర్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్ కలిపి మీకు అది ఉంటే మీరు జరుగుతుందో మీకు అమృత అనుభవం కలుగుతుంది. అంటే డే టు డే లైఫ్ లో దాని ఇంటర్ఫరెన్స్ లేకుండా చూడాలి. దే ఈగో సెన్స్ యొక్క ఆ ద్వేష బుద్ధి యొక్క ఇంటర్ఫరెన్స్ లేకుండా మీరు చూడాలి. ఇది భగవాన్ చెప్తారు, దైనం మీరు జీవితంలో దాని ఇంటర్ఫరెన్స్ లేకుండా చూసుకో. మీరు మాట వస్తామనేది ఇంటికి వస్తాం. ఇప్పుడు బాగా మన ఇంటికాడ మాట్లాడుకుంటాం, లేకపోతే సమాజంలో మాట్లాడుకుంటే మీటింగ్లో మాట్లాడతాం, ఇంటికాడే మాట్లాడ ఎక్కడికి మాట్లాడతాం. అసలు మీరు మాట ఇంటికి వస్తాం అవసరాన్ని బట్టి వస్తుందా అహంభావాన్ని బట్టి వస్తుంది? అసలు మీరు మాట ఇంటికి వస్తాయి, అసలు మాట ఎందుకు మాట్లాడాలి? వరద ఇంటికి రావాలి మీకు. అసలు ఆ వరద మీకు ఎందుకు వస్తామంటే అది మీకు అహంభావం వల్లే వరద వస్తామని స్టార్ట్ చేయాలి. అక్కడ మౌట్ మీకు అహంభావం వల్ల మాట దారకాలంటే తెలియజేద్దాం. ఇంకా అహంభావం వల్ల మీకు ఆ మాట ఎక్స్ప్రెస్ చేశాను, మీరు ఆ లోపల అహంభావాలు పెరుగుతాం. ఇది మోసం క్లోజ్ చేశారంటే అది మీకు పడుతుంది. మీ చేతులతో ఏదైనా పని చేసినా, లేదా మీకు ఏదైనా తలంపు వచ్చినా, ఆ తలంపు ఆ తలంపు మీకు అవసరం, లేకపోతే సమాజానికి అవసరం, అహంభావానికి అవసరం తలంపు వస్తుంది. లేదా మాట్లాడుతుంటే అహంభావం వల్ల వస్తుందా అవసరాన్ని బట్టి వస్తా, అది నచ్చితే ఉందా, ఆ మాట మాట్లాడవలసిన నచ్చితే ఉందా, లేదా ఈరోజు సంవత్సరం వస్తుంది, లేదా నేను చేస్తే పని చేస్తున్నావు ఆ పని అవసరం ఉందా, ఆ పని అక్కడ చేయవలసినట్టు నీట్ ఏమైనా ఉందా, లేదా అనుభవం కోసం మేము ఫారం గ్లోరిఫై చేసుకోవడం కోసం ఆ పని చేస్తున్నారు. ఈ దేశం లైఫ్ ఇవన్నీ వాచ్ చేస్తాం. అదే సార్, మనిషి ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత అంటే ముగ్గు చేయిన తర్వాత కాకు వలకాలు సిద్ధం, వలకాటలో కలగటం సిద్ధంగా ఉంటారని మంచాన్ని బట్టి ఉంటారు. అంటే వాళ్ళు ఇంట్లో కూడా ఎప్పుడు పోతాడు ఎప్పుడు పోతాడు అని కనిపెట్టుకుంటా ఉంటారు చూడండి. ఆ మనుషులు పెట్టుకుంటారు వాళ్ళకి కామక్రోధాలు ఉండవచ్చున్నారు. వాళ్ళ కామక్రోధాలు చావటానికి సిద్ధంగా ఉండడానికి ఇంకా సామాన్యించిన వాడికి. కానీ మిగతా చెప్తాడు వాడికి కూడా ఏది కామక్రోధాలు ముసల్దాం వచ్చాక వాడికి ఇంకా దగ్గరగా సగం తడగా మంచిగా వాడికి కూడా కీర్తి కాంక్ష పోదని చెప్తాడు. మనం చచ్చిపోయిన కదా మన పేరు అందరూ చెప్పుకుంటారు లేదు చూసుకుంటారు అంటే వాళ్ళ అవకాశంలో దిగితేనే పేరు మనం చెప్పుకుంటా ఉన్నారు. అంటే మిగతాను చెప్పాడు మనిషి ముసలోడు అయిన తర్వాత వాడికి కామక్రోధాలు ఇవన్నీ పోయినప్పటికీ ముసలితనం వచ్చాక వస్తే ఉంటుందండి వాడికి ఎబోలు వస్తే వాడు కాబట్టి అయినప్పటికీ వాళ్ళ మనిషి కీర్తికాంక్ష విడిచిపెట్టదు. అంటే కీర్తికాంక్ష కూడా నీకు పునరుద్ధరణ తీసుకుంటుంది. మీరు కీర్తికాంక్షను సీరియస్ గా తీసుకోవటం లైఫ్ గా తిండి చేస్తున్నారు. దాని గురించి కొన్ని రాబిట్స్ ముసల్తనం వచ్చాక పోతాయి కానీ కీర్తికాంక్ష ముసల్తనం వచ్చిన పోదు. అంటే మీరు జాగ్రత్తగా దాంట్లో నుంచి కానీ విడుదల పొందుతుంది కానీ అందులో నుంచి కానీ రిలీజ్ అవుతుంది కానీ మీకు శాలినేషన్ లేదు లిబరేషన్ లేదండి. మిగతా చెప్తాడని మనం నమ్మకం మన అనుభవంలో కూడా చూస్తున్నాం. వంద సంవత్సరాల నుండి కూడా లక్షలాదినా లేదా ఆ చేయడం మీద కాంక్ష ఉండొచ్చు. అది కూడా మీ రీభర్త కారణం అవుతుంది. అది కూడా మీకు రీభర్త కారణం అవుతుంది. జ్ఞానబుద్ధి కారణం అవుతుంది. లోపల ఆల్రెడీ గురువు ఉంటాడు కదా. లోపల వాడు గురువు ఉంటాడు. అంతరంగంలో వాడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు ఈ డిజైర్ని ఈ వీక్నెస్ ని ఎలాగే వీడికి తొలగిస్తున్నాయి కానీ వీడు చైతన్య అనుభవం పొందడం ఎలాగే ఈ వీక్నెస్ వీడు తొలగించడం ఆ టైం చూసుకుంటాడు. టైం చూసుకుని ఒక వేపేస్తాడు. ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడని వాడు ఇచ్చే టైం చూసి అంటే ఏ బలహీనతైతే ఏ బల తులసిదాసు భార్య అంటాను చూడండి. తులసిదాసుని తులసిదాసు భార్య తులసిదాసుని ఏమంటానంటే నానేది నీకు ఎంత అనురాగం ఉందో అనురాగం రాముడు ఏది ఉంటే నువ్వు బోధపడతావని చెప్తాను. అందుకంటే ఉండేది ఆవిడేం చెప్పలేదండి. అదేం బ్రెయిన్ చేయలేదు. నానేది నీకున్నంత అనురాగం శ్రీరాముడి మీద ఉంటే దశరథ కుమారుడు రాముడి మీద ఉంటే నువ్వు ఈ వాడికి నీకు జ్ఞానం వచ్చేసి నువ్వు బాధపడి ఉండేవాడు. ఇవన్నీ నీకు ఎక్కువ వస్తలేదు. రాముడి మీద ఎక్కువ నీకు అఫెక్షన్ వస్తలేదు. నా మీద అనురాగం అంతే సార్ అంతే సార్ అంతకంటే ఎక్కువ వస్తలేదు నువ్వు బాధపడిపోతావని చెప్పింది. అంటే టైం చూసి చూసాడు అనిపించాడు. అది ఏంటండి అది తులసి రాజుకి వైఫ్ మీద అటాచ్మెంట్ తప్పించి మీకు అటాచ్మెంట్ ఏమి లేవన్నారు. ఇది మీరు గ్రహించారు. తులసి రాజుకి ఏం అటాచ్మెంట్స్ లేవండి. ఒక వైఫ్ మీద అటాచ్మెంట్ ఉంది. ఆ అటాచ్మెంట్ ఎప్పుడు ఎవరి మీద అటాచ్మెంట్ అవుతుందా అటాచ్మెంట్ ఉంది వాళ్ళు చదివి తప్పించాడు. ఎవరండి ఈశ్వరుడు. అది ఈశ్వరుడు తీసుకుంటాడు. వాడికి తులసిదాసు మామూలుగా అటాచ్మెంట్స్ లేవు. ఇది అవం లేదు వాడికి. ఇది అవం చేయము అది అక్కర్లేదు. కానీ వాడికి భార్య అనిపిస్తుంది వాడికి. ఎవరికండి ఆ తులసిదాసుడు. అంటే భార్య చేత మాటలు అనిపించవచ్చు మాటలు అనిపిస్తేనే కానీ వీడికి వెళ్ళని ఆశ్రయించడానికి ఈశ్వరుడు నిర్ణయించాడు. నిర్ణయించి నువ్వు నన్ను ఆశ్రయిస్తున్నావు రాముడిని ఆశ్రయించరా రాముడిని ఆశ్రయించరా అంటే అంటే ఆ బలహీనతను టైం చూసి అనిపించాడు. అలాగే ఈశ్వరుడు వెయిట్ చేస్తా ఉంటాడు. వెయిట్ చేస్తా ఉంటాడు. టైం వచ్చినప్పుడు ఉత్తరం పట్టేస్తాడు. వెయిట్ చేసిన టైం పక్వానికి రాణిస్తాడు. పక్వానికి రాణించిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు వాళ్ళు చెవులు చెప్పని వాళ్ళు సైలెంట్ గా చేసేస్తాడు. వాళ్ళకి తాము తాము అక్కర్లేదు. అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. ఏంటంటే ఇతరులు లేరు వాళ్ళు. నువ్వు కూడా వాళ్ళు చేసిన పని గుర్తించారా అనుకోండి. నీ సోషల్ వ్యాసం నేను చేసిన పని గుర్తించాలని కూడా రాముడు అనుకోడు. వాడు అంటే జ్ఞానికి ఇతరులు జ్ఞానికి ఇతరులేనప్పుడు దేవుడు చెప్పండి అనుకున్నారు. అజ్ఞానికి ఇతరులు ఉన్నారు. అజ్ఞానికి ఇతరులు ఉన్నారు కానీ జ్ఞానికి ఇతరులు లేరు. అంటే అజ్ఞాని గుర్తింపు కోరుకుంటాడు. జ్ఞాని గుర్తింపు కోరుకోడు. అంటే ఇతరులు లేనప్పుడు వాడు గుర్తింపు ఎందుకు? కొంతమంది అంటూ ఉంటారు బోళ్ళని చాకరీ చేస్తే ఇంట్లో ఎవరికి గుర్తింపు లేదని అంటూ ఉంటారు. అది ఇంట్లో కూడా అనుకుంటా ఉంటారు బోళ్ళని చాకరీ చేస్తున్నామంటే ఎవరు గుర్తించుకోలేదని అంటూ ఉంటారు కదండి. ఎంతో చాకరీ చేస్తున్నా ఇంటికి గుర్తించడం లేదన్నారు. నేను గుర్తించడం అసలు వీళ్ళు మోక్షం ఇచ్చాడు గుర్తిస్తున్నాడు అని సంగతి వాళ్ళకి తెలియదు. ఇంట్లో వాళ్ళు గుర్తించడం లేదు. ఇంట్లో వాళ్ళు గుర్తించడం వీళ్ళు వీళ్ళు గుర్తించడం మనకు ప్రయోజనం లేదు. ఇంత సమయం చివరికి మీద లేదు. మనకి ఎవరైతే మోక్షం ఇస్తున్నారో ఎవరైతే ఇవ్వడానికి సమర్థుడో ఎవరైతే పరమేశ్వరుడో సర్వేశ్వరుడో వాడు గుర్తిస్తూనే ఉంటాడు. అంటే మనం వీళ్ళు వీళ్ళు గుర్తించడం మనకు ప్రయోజనం లేదండి. కానీ మన మోక్షం ఇచ్చేవాడు మనం గుర్తిస్తూనే ఉన్నాడు. వాడు గుర్తింపు మనకు ముఖ్యం కానీ వీళ్ళ గుర్తింపు మనకు అక్కర్లేదు. ఇంకంత మార్కెట్టింది. కానీ ఇంట్లో కావాలని భక్తులు కూడా అనుకుంటారు మనకేం గుర్తింపు రావటం లేదండి. అంటే వాళ్ళ భక్తులు కాదని కాదండి. అంటే మనకి ఇంకా నిశ్చింతి రాలేదు. ఆ తక్కువ దృష్టి రాలేదు. ఎవడైతే మనకు మోక్షం ఇస్తాడో వాడు గుర్తిస్తాడో కనుక మనం మర్చిపోకూడదండి. వీడు గుర్తించడం మనకు ప్రయోజనం లేదు. గుర్తించకపోతే మంచిదండి. వీళ్ళని జాతరం చేస్తామని గుర్తింపు లేదని ఇలా అంటా ఉంటారు, అలా అనుకోకర్లేదు. దానివల్ల ఏమవుతుంది, మనకు అహంభావం పెరుగుతుంది, దేహాభిమానం పెరుగుతుంది. మనకి ఆత్మానుభవం కలగకపోవడానికి కారణం ఉంటే కారణం దేహాభిమానం. కృష్ణుడు చెప్తాడు, ఇది దాన తపస్సులు విడిచిపెట్టకు, కామక్రోధలోభం విడిచిపెట్టు, స్థుతి నిండా ఉన్నాయి. స్థుతి అంటే నీకు లోకంలో స్థుతి ఉంటుందని నిండా ఉంటుంది. అయితే కృష్ణుడు ఏం చెప్పాడు, ఈ రెండాటిని తీసుకుని ముప్పుడు పడాయి, ముప్పుడు పడితే అది కూడా విభజించవచ్చు. నేను స్వాత్రం చేసేవాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. నేను రెండు కలిసి రెండు మూట కట్టి మూట కట్టి ముప్పులో పడాయి, ముప్పులో పడితే ఏంటో కూడా విభజించవచ్చు అమ్మా. అవి నీ మనసు బాహ్య ముఖానికి రానే రాదు. ఇటువల్ల నీకు ప్రయోజనం ఇదంతా డస్ట్. ఎంత స్తోత్రాలయం ముందులైతే డస్ట్, ఇప్పుడు కారు వెళ్ళిపోతాను అనుకోండి, కారు వెనకాల దుమ్ము లభిస్తుంది అంటే కొంచెం ఈ స్తోత్రాలయం ముందులైతే డస్ట్ అంటాం. కారు వెళ్ళిపోతానంటే కారు వెళ్ళి ఎంత కొంత దుమ్ము లభిస్తుంది. ఈ లోకంలోని స్తోత్రాలు లోకంలోని నిందలు కూడా డస్ట్ అంటూ అది 5 నిమిషాలు 10 నిమిషాలు డస్ట్ అడిగిపోతుంది. ఆ డస్ట్ గురించి ఆలోచిస్తున్నాం కూర్చోకు, నీ టైం వేస్ట్ చేసుకోకు, నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. అంటే స్తోత్రాలు నిందలు నిప్పులు పడాయి, అది కూడా విభజించండి సమా. అంటే మీదైన బలహీనత ఏంటో చూసి చూసి దాన్ని దాన్ని తొలగించడానికి దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ నిన్ను రైట్ పాత్రలోకి రైట్ స్థితిలో ప్రవేశపెట్టాలి. నీకు తెలియకుండా లోపల ఇంటి గురువు పనిచేస్తాడు వాడు గురువు. అంటే నీకు అస్తమాన చెవిలో సూర్యుడు అని చెప్పడం, మూసులేస్తా ఏం ఉండదు, నీతో మాట్లాడదాం, నిన్ను బాగుపడమని కూడా పైకి అని చెప్పడం. కానీ లోపల ఉండే పైకి వచ్చి నిన్ను బాగు చేస్తాడు వాడు గురువు. నోరుతోటి నిన్ను బాగుపడమని ఏం చెప్పడం, మురుగే కుక్క కరవదు, కరిచే కుక్క మురగదు. ఈ సామెత ఏదైన గురి అంటే మనసులు ఏం చెప్పడం, లోపల పనిచేస్తూ వెళ్ళిపోతాం. ఏంటంటే మూలకలంపు, ఆ మూలకలంపు ఎక్కడి నుంచి వస్తామంటే ఆ దేవుళ్ళంచి వస్తాను, నటిందేం తర్వాత నేను సంతింగులోంచి వస్తాను. అంటే ఈ మూలకలంపు ఎక్కడి నుంచి, ఈ మూలకలంపు మేఘా తలంపుల్లోంచి మూలకలంపుని వేరు చేసి సెపరేట్ చేసి ఆ మూలకలంపుని పట్టుకుని అది ఎక్కడి నుంచి వస్తుందని స్వల చేసుకుంటూ లోపలికి వెళితే మూలకలంపు ప్రవేశించుకుని వెళ్ళిపోతే ఇది నశిస్తుంది. మూలకలంపుని జీవించి మూలకలంపు వేరైతే ఆధారంగా ఉంటే అది నాకు వ్యక్తం వచ్చింది, అదే నా స్వరం. దానికి చావులేదు, దానికి చుట్టుకోలేదు. అప్పుడు గత జన్మలు కూడా డ్రీమ్, అది డ్రీమ్ స్టెక్ట్ అని నాకు అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కువ మనసులో ఉంటాం, అది దేహంలో ఉంటాం, లేదా గౌరవాలు అడవరవాలు ఇటులో ఉంటాం. జనరల్గా గౌరవాలు అడవరవాలు సన్మానాలు అవమానాలు ఇట్లా ఉంటాం ఎక్కువ. అంటే ఆత్మ కంటే అనాత్మ గొడవలో ఎక్కువ ఉంటాం. ఈ అనాత్మ తీసుకొచ్చి నేనే అనుకుంటాం. ఈ అనాత్మ గొడవలో ఎక్కువ ఉంటాం కదా, అనాత్మ తీసుకొచ్చి అది నేనే అనుకుంటాం. అంటే ఏం చేయాలంటే హృదయంలో స్థిరంగా ఉంటున్నాడు. అంటే నేనే మూలకలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ స్థిరంగా ఉంటున్నాడు. అంటే ఈ హృదయం నుంచి సపరేట్ అయ్యారు, ఎక్కడి నుంచి సపరేట్ అయ్యారో అక్కడికి వెళ్ళి వండుకొని నేర్చుకో. అదే భక్తి, అదే జ్ఞానం, అదే కర్మ, అదే యోగ. అది నామస్మరణ చేసి మీరు అక్కడికి వెళ్ళు, లేకపోతే ప్రాణాయామం చేసి వెళ్ళు, లేదా ధ్యానం చేసి వెళ్ళు. మనోమూలంలోకి వెళ్ళాలి. మనోమూలంలోకి వెళుతున్నా కానీ మనస్సు నశించం. మనస్సు మైండ్ దాని సోర్స్ని చూస్తే కనుక నశించదు సిద్ధాంతం. మైండ్ దాని సోర్స్ని చూసే వరకు అది నశించదు. దాని సోర్స్ని చూసే కానీ నశించకుండా ఉండలేదు. సాధన చేస్తా ఉంటే పడిపోతూ ఉంటాయి, సాధన చేస్తుంటే పడిపోతూ ఉంటాం. ఏ కారణాలు నువ్వు పక్కన పోతే అది గురువు చూస్తాడు. గురువు చూసి ఆ బలహీనత నుంచి నేను సెపరేట్ చేస్తాడు, ఆ బలహీనతను బలం చేస్తాడు. వాడు విజ్ఞేషుడు ఎక్కడున్నాడో గుహలోకి వెళ్ళే వరకు నీ మైండ్ని సేఫ్ వెళ్ళాడు. ఇలా నువ్వు కొంత దూరం వెళ్ళి నేను బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఏదో ఒక సిమ్ నేను బయటకు తీసుకో, ఆ సిమ్ భరించి చేసి పని గురించి చేసే పని అది నీకు తెలియదు. అందరినీ సమానంగా చూడటం నేర్చుకో, ముఖాలు చూసి పేపర్లు వెళ్తాం. అందరినీ ఆ సమాన దృష్టి అలవాటు చేసుకో. ఆ సమాన దృష్టి అలవాటు చేసుకోవడం కూడా మనసు పరచబడతాం. గౌరవించడం గౌరవించడం దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. అదే ఇది కొంతమంది గౌరవించవచ్చు, కొంతమంది గౌరవించకపోవచ్చు. అందరి ముందు సమానంగా చూడగలగాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇంకా అందరినీ ప్రాక్టీస్ చేయమని నేను చెప్పలేదు. నువ్వు సాధకుడు కాబట్టి, నువ్వు పూర్తి సేకర కాబట్టి, నువ్వు పూర్తి సేకర కాబట్టి నువ్వు ట్రీట్ని రిలైవ్ చేయాలని కోరుకుంటున్నావు కాబట్టి ఈశ్వరుడు వాక్యాన్ని గౌరవించాలి. ఈశ్వరుడు వాక్యం కూడా ఈశ్వరుడు ఎవరు కూడా మాట్లాడు. అది మనకి ఊరు మారితే ఇంకా ఇంటి మారితే నిద్ర పట్టకండి. ఆ మళ్ళీ ఇంటికి వచ్చేవాడికి సీ ప్లస్ గా వస్తారు, నితమ్మకాయలు కూడా వస్తారు. అంటే మీరు ఎవరింటికా ప్రదేశం మీద అటాచ్మెంట్ ఉండకూడదు, ప్రదేశం మీద అటాచ్మెంట్ ఉండకూడదు. ఎవరైనా ఇంటికైనా పరాయి వాళ్ళు ఉన్నారనుకో, మన ఇంటికే మనం అడుగుతున్నాం అనుకో. ఏ దేశమైనా మన దేశానికి మనం వేస్తున్నాం. దానివల్ల ఈ సాత్విక బుద్ధి పెరుగుతుంది. సాత్విక గుణాన్ని, సాత్విక బుద్ధిని కల్టివేట్ చేయాలి. సాత్విక బుద్ధి కూడా గుణమే, సాత్విక గుణం కూడా గుణమే. అది కూడా మనసులో భాగమే, అది కూడా దొంగ, అది దేవుడు చూపించే పక్కన పోతాం. ఇది గురువు ఎలా ఉన్నాడంటే ఈ హృదయంలో ఉన్నాడు. గురువు నీ హృదయంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చైతన్యంగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, సత్యంగా ఉన్నాడు. అది అజ్ఞానం వల్ల తిరుగుతూ లేదు. గురువు నీ హృదయంలో ఉన్నాడని సంగతి నీకు అజ్ఞానం వల్ల తిరుగుతూ లేదు. అయితే వాడు బయట గురువు కృప లేకుండా లోపల గురువు దొరకడం, గురుచర్యం కూడా గురువు యొక్క ద్వేషం పొందటం. అయితే ఆ గురువు కృప లేకుండా నువ్వు గురువుని పొందలేదు. గురువు అంటే ఒక ఆత్మ. అంటే నువ్వు తదేక ధ్యానం వల్ల గురుస్వరూపం కూడా నీకు జరుగుతుంది. కాన్స్టాంట్ మెడిటేషన్. అరుణాచలాన్ని నిరంతరము స్మరించడం అహంకార బుద్ధి నశిస్తుంది. నువ్వు ఏది కాదో దాన్ని స్మరించకు, ఏదో అవునో దాన్ని స్మరించు. ఏది అవునో దాన్ని స్మరిస్తే దానికి దగ్గర అవుతావు, కానీ దానికి దూరం అవుతావు. ఇది టెక్నిక్. నువ్వు ఏది కాదో దాన్ని స్మరించకు, ఏది అవునో దాన్ని స్మరించు, అప్పుడు కానీ దానికి దూరం అవుతావు. ఏదైతే అవునో దానికి దగ్గర అవుతావు. అయితే ఈ ప్రక్రియకు నీ గురువు యొక్క సహాయం అవసరం. లోపల హృదయంలో ఉన్న ఆ సత్యానుభవం కలిగే వరకు మన స్వేచ్ఛ లేదు, సుఖం లేదు, శాంతి లేదు, జన్మరాహిత్యం పునర్జన్మ లేని స్థితికి ఎదురు వెళ్ళదే. అయితే ఆ గురువు యొక్క కృప కోసం ఈ గురు పూర్ణిమ ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడు చేసే అన్నాడు, ఒక రిమెంబరెన్స్ చాలు, ఒక నామం సరిపోతుంది, మిగతాన్ని కోర్ చేస్తారు. ఇది గీత రహస్యం. ఇది బాగా అర్థం చేసుకో, రిపీటెడ్ గా చెప్తున్నా మీకు. నీ ప్రారంభంలో ఉన్న పని నువ్వు ఇష్టం కాకుండా చెప్పదు. కొంతమంది మా అత్తగారంటే ఇష్టం ఉండదు కానీ చూస్తాను అంటారు. మరి ఒకే కోణం కొన్ని చూడకపోతే ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? బతికుండా బజార్లో పడేస్తున్నప్పుడు రోడ్డు మీద పడేస్తాం మనం. మా అత్తగారంటే మీకు ఇష్టం లేదని కొన్ని ఇష్టమే రోడ్డు మీద పడలేం కదండి. కొన్ని కూర మానేసి మధ్యగానే పెడతాం. రోడ్డు మీద ఎలా పడేస్తామండి? రోడ్డు మీద పడలేదు కదండి. అంటే ఒక క్రిస్టియన్ చెప్తున్న రహస్యం అంటే యుద్ధం అంటే యుద్ధం అంటే అది పని అండి. అంటే నువ్వు చేసే పని నీ ప్రారంభంలో ఏది అవుతుందో అదే వస్తుంది. కానీ నీ ప్రారంభం లేనిది నీకు రాదు అని ఇష్టంగా చెయ్యి. అది అవాయిడ్ చేయొద్దు. నువ్వు సీక్ నాట్ అవాయిడ్ నాట్ అంటే అది అవాయిడ్ చేయొద్దు. నువ్వు అంటే నువ్వు నీ ప్రారంభంలో ఏ పని అంటే ఆ పని నువ్వు ఇష్టంగా చెయ్యి. ఇష్టంగా చేస్తే అవుతుంది. పాత నీకు తపస్సు చేస్తానే పాత వాసం అనేది పోతాయి. కొత్త వాసం నీకు రాదు. పాత వాసనలు వెళ్ళిపోతే, పాత వాసనలు పోయి కొత్త వాసన రాకపోతే ఈ నీటి జన్మ ఏంటి? నీకు మోక్షానుభవం కలుగుతుంది. ఆ ఈశ్వరు యొక్క స్వరూపాన్ని నువ్వు పొందుతావు. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇదంటే సీక్రెట్ గీతలు రహస్యం అంటే ఏమిటండి? నువ్వు చేసే పని, ఏ పని చేసినా నువ్వు చేసే పని అయిష్టంగా చేయొద్దు, ఇష్టంగా చెయ్యి. అది ఏంటో నువ్వు నేర్చుకుంటే సరిపోతుంది. దేహాభిమానం అంతకాలం మనం పని చేయకుండా ఉండలేము. ఆ చేసే పని ఎలా ఉండాలండి? ఇష్టంగా ఉండాలి, ఇష్టంగా చేయాలి. ఆ ఇష్టంగా చేసే పని దైవానుగ్రహాన్ని మనకు సంపాదించి పెట్టాలి. దైవానుగ్రహం కూడా వాళ్ళకి దైవానుగ్రహం ఎప్పుడైతే వచ్చిందో, మన జేబులో డబ్బు ఉంటే బజార్లో వస్తువులు కొనుక్కోవడం ఎంత చేరుకు, దైవానుగ్రహం ఉన్న వాళ్ళు దైవాన్ని పొందటం కూడా అంత చేరు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల సింహాన్ని చూసి జంతువులు ఎలాగో పారిపోతాయో నారాయణ స్మరణ వల్ల విషయాలు పారిపోతాయి. ఎలుగన్నరాజు ఇంకా పని ఉండదని పోస్టర్ తీసేస్తారు. నారాయణ 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 మీరు ఇవ్వడం చాలా ముఖ్యమైన విషయం. భగవాన్ చెప్పిన దాంట్లో చాలా ముఖ్యమైన విషయం మీరు జ్ఞాపించుకోవాల్సింది ఏంటంటే మామిడి పండు అంతా కలిసి దేవుడు, ఆ మామిడి పండు ఉన్న రసం గురువు. అది గురు పూర్ణిమ రోజు ఒక వాక్యం గుర్తు పెట్టుకోండి. ఓ